ini batu bandar. Nyanyi jenu, beradu jenu, tapu jenu, yang ini jenar. Tapi nunggu bagus dia tuh cepat. Ini kerana nalar matlo cepat kerja sistem ini, dan Tuhan tuh beri jenar nalar matlo cepat kerja ini terus perang boleh disukai. Mereka jenis mana sih yang terlalu cepat ni? Yang terlalu banyak orang yang beri match kepada sistem ini match kepada. Adi nyanyi jenar. Mana yang mana yang terlalu cepat kerja itu cepat susu. Yang terlalu banyak orang yang beri match kepada sistem ini match kepada susu. Ini tuh nyanyi jenar. Tetapi dari ajar, lalu Kristus ambil ni, mana berinci, boleh inci awakkan suntuk mana, mana tu? Adakah perayaan bulan batu kuno? Mungkin itu bahan untuk, adakah perayaan bulan batu? Adik boleh ni, punya dengan korang sahaja yang berinci uskup. Sahaja yang berinci dengan kerja sete, adik dari ajar. Mana ajar, dari ajar, tapu ajar. Tapu sini lelaki ke Jepun ajar, lelaki ke Jepun kahwin, tapu sini kahwin. Jadi lelaki ke Jepun je, bahan untuk nama ni jenis kuno. Jadi ni sebaga kan ka. Jus kun dante, hari kali yang jinun jodoh sama. Ini, ini ada allah ini orang ki, adi mula cepat pun pergi. Kristus itu jatuh dari kecil ke dua sabdan sabdan marcher. Ini, ini ada allah yang kun dante, ini mara sabdan ini kecil, adi mula thullo hamin jatun, jinun ki, alam kun dante jendera. Ani, swadhan lakunda, jati bhun lakunda, panche itu jinun ki swastinga Kristus bagus jatuh cepat. Mungkin bahagian itu cepat pun mati pernah ambilin pun macam ni, bahagian itu cepat bahagian itu swinga cepat, bagian bahagian dia tu bahagian itu bukan macam macam. Anjay, dahulu pun sampai pernah orang sini kanji awak sendiri. Bagian mana ini tu lembaga kau tu textbook plan. Hendak ini, ini mahal pun cepat ni, ini mahal susu cepat ni, ini cepat ni bahagian dia tu keseripol. Anjay, ini textbook plan tu. Anjay, ini cepat pun bahagian textbook kan kau orang yang mana. Mungkin orang ini jatuh dan itu permainan bahagian dia itu anda harus susukkan. Maksudnya, ini adalah mana ijin, berani ijin, tapu ijin, swadaya ijin, mana ijin. Anda perasan anda, yang orang pun mereka akan mati pada perkara cincal. Anikara mana panikara? Yang orang jadi siapa yang cek korang? Yang orang pada sini mati, yang orang pun mereka akan mati pada perkara cincal. Swadaya ijin, mana ijin. Anda boleh bahagian dia kan? Bagi Vishnu Puran kan, Shiva Puran kan, bagi Ramana Gandhara kan, Ram Krishna Gandhara kan, bagi segala tu mungkin macam ni Gandhara ini ajar tu mungkin Gandhara mungkin tuh susun dekat tu apa nasib cerita kan? Ini bahagian mungkin pendatang tu mungkin sahakarin je Gandhara ini mungkin kan? Cawu tu mungkin dengan swadaya ajaran antar. Kalau kan mungkin ringan dia di telefon sahakarin kan? Hari ringan dia di telefon macam ni. Kalau thali ringan dia pelak ringan dia di telefon macam ni. Ringan dia di telefon itu growth tu lah tu. Ini bahan mak pun cuma mana kalau jadi cuma serupu. Kalau jadi internet cuma media cuma orang tak cuma mana serupu. Ini lekap perkara yang cipta. Ini mana manusia berusaha cari ente. Ini kejadian istilah perkara ente. Kalau mana tu paper degree serupu. Ini business ni, business ni, business ni mana degree pun. Ini paper degree macam ni ada serupu. Ini lebih lagi ramai kerjanya orang cipta. Entah kalau ni ceri, ni macam mana, entah kalau ni macam mana orang. As long as I live, so long do I learn. In Antakala, it is in Suntan, Antakala, which Kuntan, Ramakrishna. My work on Guru Kuntan, Ramakrishna Pramas, and I am shipping my day. In Antakala, it is in Suntan, Antakala, which Kuntan, Muntan. My other day, the name in Suna, the next quarter, and the patient chair. Adi, upper bank of a poor mistake of state, or the Jason is so perfect. And Jetta. Ibu mereka ini nyanyi, wasta baru ada ni mereka orang ini pun petik kau tu. Orang nak dulu ni mereka ni dekat ambar ke wasta. Ambar ke wasta. Ejo anda ni tu nyanyi pun dia harga terlalu berbeza, ini dia terlalu berbeza. Mereka semua folder ke rara. Adik, mana ambar pun rayu dekat pucuk nama. Ejo orang bandar yang kami ini jenis kelihatan mana ada orang semua stesen tu pada asli rayu. Ejo orang bandar yang kami ini dekat pun data wasta ambar ke ini cara rayu kan? Rayu late ini, bandar late ini, orang bandar late ini destination tu lupa. Jadi, kalau mana tiket itu guru kuno railway kurcium destination ke arah, kalau mana peristi cara anda, anda tu western dari arah mana Hanuman yang petikod tu, Hanuman yang guru lantar, Hanuman yang petikod tu mana kita tarik sini, asyik ikut Bhagawan tu mana ada, leda ni, sendek ni petikod mana, asyik ikut Bhagawan tu peraturan ni, Bhagawan tu ni orang orang ni ada control ni orang orang ni ada, anda ni tu kereta ni istilah ni, mana firm decision ni orang ni. Guru Dhrachar lain apa pun bercari istana mana Kristu. Macam tu tu, Bhagawan tu ni orang 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 ni ada ni sajanya mana keyasa sendiri tu ni tu. Guru kan tu mana Dhrachar lain apa pun bercari istana. Anggur sendiri ni ada ni. అంటే అది నిర్ణయం మటుకు బలంగా ఉండాలి. శ్రీమాన్ మొదలాడు ఆ అధికారం మొదలా కలగకుండా ఆ నిర్ణయం మటుకు
ఈశ్వరుడు యొక్క ఉనికి మీద
మీకు ఆయన అస్తిత్వం మీద మటుకు ఎప్పుడు సందేహం కలగకూడదు. అంటే మనం ఆజ్ఞ మనం కానీ మన అహంకారం ఎలా జరుగుతుందంటే ఆయన మీద మన ఉన్నాడు అనిపిస్తుంది మన అహంకారం. ఆయన భగవంతుడే ఉన్నాడు మన భూమి కానీ మన అహంకారం ఏం చేస్తుందంటే మనం ఉన్నాం ఆయన మీదని మనం చూపిస్తూ ఉంటుంది అహంకారం. అది అహమపేతకం నిలవిహారకం మహదం తప్పు రమణ వాణి ఇన్ని సందేహం పెట్టిన వాళ్ళకి వాళ్ళు రమణ మహర్షి గారి ధర్మంలో అయితే రమణరాజేవిని ఎందుకు పెట్టుకున్నాడు, ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నాడు, ఇవి ఎందుకు మనవసరం మాటలు. రమణవాదు అని ఆ చివరి రమణవాదు అని వస్తుంది కదా రమణ వాక్కుని, అది రమణవాదు రమణ వాక్యం ఆయన ఎందుకు పెట్టుకున్నాడండి. ఇలాగ కొంతమందికి కుతర్కలు అలవాటు అవుతాయి. అంటే కొంతమంది ఏ బుద్ధి సరళంగా ఉండదు. ఒకసారి నేను అడిగాడు రమణవాదు అని ఆయన పేరు పెట్టుకోవడం ఏంటంటే ఆయన ఆయన రాసి ఆయన పేరు పెట్టుకోవడం ఏంటంటే అంటే ఆయన కూడా ఏదో అహంభావం ఉంది స్వార్థం ఉందని అలా అనుకోవటం వల్ల. అంటే స్వామి వివేకానంద చెప్పాడు ఒక జ్ఞాన్ని ఇంకో జ్ఞాన్ని అర్థం చేసుకోవాలి కానీ ఒక అజ్ఞాని జ్ఞానం అర్థం చేసుకోలేడు. ఒకడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తన అజ్ఞానాన్ని తీసుకెళ్లి జ్ఞానం ఆరోపిస్తాడు కానీ జ్ఞానం యొక్క స్వరూపం తెలియదని. జ్ఞానం ఎంతవరకు ఆత్మే, జ్ఞానం ఎంతవరకు చైతన్యమే. భగవంతుడే చెప్పాడు ఏదో ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపం పొందుతాడని, ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపం పొందుతాడని గీతలో చెప్పాడు. అందుచేత మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సందేహం పనికిరాదు. సందేహం ఉండదు, సందేహం ఉండదు. అంటే పరం గట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ రమణవాదులు అతను తెలుసా రమణవాది అనే మాట చాలా మందికి తెలియదు. రమణవాది అనే మాట బలం పెట్టలేదు, మూడున్నర పెట్టారు. రమణవాదు అని ఆయన పెట్టాడనుకోండి, మరి కృష్ణుడు అయినాడంటే నేనే బలవంతుని అంటాడు అనుకోండి, రామభావం అనుకోడు అనుకోకూడదు మనం. అంచేత మనం పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. అంటే మనలో దోషం ఉండాలి, మనం పొరపాటుగా అవటాన్ని అర్థం చేసుకుంటాం. ఒక జ్ఞాని కానీ ఒక అవతార పురుషుడు కానీ ఆ స్థాయి ఆ చైతన్య స్థాయి మనకు రాకపోతే కృష్ణుడు కూడా మనకు అర్థం కాడు. కృష్ణుడు ఏ చైతన్య స్థాయిలో ఉన్నాడో ఆ చైతన్య స్థాయికి మనం ఎదక్కో ఆ ఎత్తి మనం ఎదగలేకపోతే శ్రీకృష్ణుడు కూడా మనకు అర్థం కాడు. అది రమణ మహర్షి గారు చెప్పింది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఫైనల్ స్టేట్ అది. అందుకంటే చివరి స్థితి లేదు, అందుకంటే పరమ స్థితి లేదు, అందుకంటే పూర్ణ స్థితి లేదు, అది ఫైనల్ స్టేట్. మీరు లిటరేచర్ చదవండి, లేకపోతే ఇంకోటి ఇంకో పూజలు చదవండి, యోగాభ్యాసాలు చేయండి, చివరికి వచ్చేటప్పుడు మీరు ఆ భగవాన్ పొందేటువంటి అనుభవానికి రావాల్సిందే. మాకు ధనం అవసరం ఉంది, చదువు అవసరం ఉంది, తెలుగు అవసరం కూడా. మీరందరూ ముద్దబ్బారి కింద కొన్ని తెలివితేటని అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా మీ రోజుల్లో ధనం లేకపోతే బతకగలం కానీ ఈ తెలివితేటలు లేకపోతే బతకలేము మనం ప్రపంచంలో. మీకు కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, మీ తెలుగు లేదనుకోండి, ఇప్పుడు దేశ ప్రపంచంలో మీరు బతకలేరు. అంటే డబ్బు వల్లే మనం సుఖంగా బయలుదేరామని చెప్పండి. డబ్బు మన జీవితం యొక్క అవసరంలో ధనం ఒకటి, మన జీవితం యొక్క అవసరాల్లో చదువు ఒకటి, మన జీవితం యొక్క అవసరాల్లో తెలివి ఒకటి. ఆ తెలివి కూడా మనం జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలి. మీ ఆస్తిపాస్తులు మీరు ఎలా అభివృద్ధి చేసుకుంటున్నారో అలా మీ తెలివిని కూడా అభివృద్ధి చేసుకోవాలి. విచక్షణ ఆ వివేకాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఏది మనకి ఉపయోగపడుతుంది, ఏది మనకి ఉపయోగపడదు, ఏది మనకి మేలు చేస్తుంది, ఏది మనకి కీడు చేస్తుంది అనేది మీకు వివేకం ఉంటే తెలుస్తుంది. వివేకం లేకపోతే తెలియదు. వివేకం లేకపోతే ఎవరు చెప్పినా కొత్త రూపంలో ఉంటుంది, కొత్త నొప్పిలో దూరం తగ్గుతూ ఉంటారు, ఎటుమంటి అడ్డు తీరేస్తూ ఉంటారు. అంటే ఎటుమంటి కొత్త నొప్పిలో దూరం ఎటుమంటి అడ్డు తీరిన పర్వాలేదు ఏం చేసి జీవితం కలుగుతూ ఉంటాయి. మన పరిస్థితి అలా కాదు. ఆ వివేకం వెలిగించుకుంటే ఉండాలి. ఏది సత్యం ఏది అసత్యం, మనకి ఏది మంచి, ఏ పని చేస్తే మనకి శ్రేయస్సు కలుగుతుంది, ఏ పని చేస్తే మనకు ప్రేయస్సు వస్తుంది. శ్రేయస్సు వేరు, ప్రేయస్సు వేరు, మంచితనం వేరు, జ్ఞానం వేరు, అజ్ఞానం వేరు. అసలు ఇంకోటి మీకు వెంటనే జ్ఞానం కలగపోయినా ఇటువంటి ప్రవచనాలు ఏంటంటే మీకు వచ్చే లాభం ఏంటంటే అసలు మనకు అజ్ఞానం ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ఇది మీకు అర్థం చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కుటుంబ సమస్యలు, సమాజంలో సమస్యలు, గవర్నమెంట్ సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, మూడు అనేక సమస్యలు అహంభావం తెచ్చిపెడుతుంది. ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారండి, ఆ వ్యాపారస్తులు కూడా కొంతమంది తిరుగుని వెళ్ళండి, అహంభావం ఎక్కువైతే అహంభావంలో డబ్బు నష్టం తెచ్చుకున్నాడు, వ్యాపారం నష్టం తెచ్చుకున్నాడు అన్నారు. కేవలం అహంభావం వల్ల తిరుగు ఉంటుంది కూడా కొన్ని ఇంత తిరుగున్న అహంభావం వల్ల డబ్బు నష్టం తెచ్చుకుంటారు. వ్యాపారాల్లో కూడా మార్కెట్ బాగున్నప్పటికీ నష్టపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. కారణం దానికి ఏంటంటే వాళ్ళు అహంభావమే కారణం. అహంభావం గురించి పేజీలు పెట్టుకుంటారు అంటే అవసరం అయిపోయాను. ఆ పేజీలు పెద్ద చేసుకుని మొత్తం వచ్చిన ఆ మూలధనం కూడా నష్టపోతూ ఉంటారు, వ్యాపారంలో నష్టపోతారు, మన జీవితంలో నష్టపోతాం, కుటుంబ సమస్యలు అహంభావం నుంచి నష్టపోతాం. అంతేకా మానవుడికి
మానవుడికి సమస్యలు తెచ్చిపెట్టేది ఇంటికాడ బయట రోడ్డు మీద సమాజంలోని గవర్నమెంట్ పరంగా కూడా అంతే. గవర్నమెంట్ పరంగా కూడా నూటికి ఏదో ఇంటికి సమస్యలు క్రియేట్ చేసేది అహంభావం. అది మనకు తెలియదు. అహంభావం వల్లే మనకి సమస్యలు వస్తున్నాయి, మనకే తెలియదు మనం ఏం చేస్తున్నాం. కానీ అది యథార్థం, మనకే తెలియదు సమస్యలను అహంభావం వల్ల వస్తున్నాయి. అంటే అమ్మ మనిషి గారు బోధన ఏంటో వస్తువు నీకు లోపల ఉంది, నీకు తెలుసుందని నీకు తెలియదని నిజంగా సరియైంది. అయితే దేవాలయం ఉన్నాయి, భూమి ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి అంటే రాతి మనసు వాళ్ళకి రాతి దేవుళ్ళు అవసరం. ఆ దేవుళ్ళు కూడా అవసరమే, బయట దేవుళ్ళు కూడా అవసరమే. ఆ రాతి మనసు వాళ్ళకి రాతి దేవుళ్ళు అవసరం భగవాన్ చెప్పేవారు. అని అందరికీ హృదయం అంతర్దృష్టి కలిగి మనసు లోపలికి తోడుకెళ్ళటం చాలా కష్టం. అందరూ తోడుకెళ్ళారు. అలా నీ శరీరం కాకపోయినా నీ శరీరంతో నీ శవం నువ్వు కాకపోయినా నీ శవంతో నువ్వు ఎలాగైతే తాదాక్ష్యం పొందుతున్నావు దేవుడు కూడా ముందు రాయిచడి తాదాక్ష్యం పొందుతున్నాడు. నిజం కావాల్సి వస్తే ఇది అంత నిజం, అది కూడా అంతే నిజం. ఇంకా ఊళ్ళోకి మనం వెళతాం, అక్కడ ధ్యానం చేస్తాం, అభిషేకం చేస్తాం, ఇంకో బట్టలు అవి పెడతాం, దేవుడికి కూడా మనం బట్టలు అవి పెడతాం, పెట్టి ఏం చేస్తాం అంటే స్నానం చేస్తాం, బట్టలు పెడతాం, ఆ వ్యాధి నింపరాయితే మనం స్తోత్రం చేస్తాం దేవుణ్ణి. చేసిన తర్వాత మన అవసరాలు మేము ఏదో ఇబ్బంది పడతాము, మాకు ఏదో మాకు ఏదో కొంచెం ఉపకారం చేసి పెట్టాము, మనం దేవుడిని ప్రార్థిస్తాం. తప్పేం లేదు, దేవుడు అంటే మనకి తండ్రి ఇంటి వాడే. దేవుని కోడుకులు అడగటంలో తప్పు లేదు, ఏంటో దేవుని అంటే మనకి తండ్రి ఇంటి వాడే. మీరు ఇంట్లో యజమాని మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఎలా అడుగుతున్నారో దేవుని అడిగితే తప్పేమో, తప్పేం లేదు మనం. అంటే మనలో గుడి కడతాం, దేవుడు గుడి కడతాం, అది ఏదో పెడతాం, ఏదో లింగం పెడతాం. లింగం అంటే గుర్తం అంటాం, అంటే భగవంతుడు అనేవాడు ఒక గుర్తం అంటాం. ఇప్పుడు మనకు చూడండి, ఎక్కడైనా గుడి చూస్తే దేవుడు జ్ఞాపకం జ్ఞాపకం వస్తాడు. మీరు గుడికి వెళ్ళి వాళ్ళని చూడండి, వెళ్ళి దండం పెడతారు, దండం పెట్టి ఏంటంటే కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోవడానికి ఆ ఎదురుగా దేవుడు ఉన్నాడు కదా, అది ఏం చూసి ఇలా కళ్ళు ఎందుకు మూసుకుంటున్నారు మీకు తెలియదు. ఆ వస్తువు లోపల ఉందని మీకు తెలియకుండా మీరు కళ్ళు మూసుకుంటున్నారు. వస్తువు లోపల ఉంది మనకు తెలియకుండా మనం దేవుని చూడగానే రెండు చేతులు ఇలా పెట్టి మన కళ్ళు కళ్ళు మూసుకుంటాం. ఒకసారి దాని అర్థం ఏంటంటే వస్తువు మనకు తెలియకుండా మన వస్తువు లోపల ఉంది అంతర్దృష్టి కలగాలని మనకు తెలియకుండా మన కళ్ళు మూతలు పడతాయి. అంతేకా నేను అనే భావం తప్ప మనసు ఇంకేమీ కాదు. నేను అనే తలంపు మన వ్యవహారాన్ని ఎవరు చూడండి, మన ఇంట్లో వ్యవహరించినా సమాజంలో వ్యవహరించినా మన జీవితం అంతా కూడా దేహం శవం అయ్యే ఈ శరీరం శవం అయ్యే వరకు ఆ నేననే తలంపు కేంద్రంగా పెట్టుకునే బతుకుతూ ఉంటాం మనం. ఆ నేను అనే భావన, నేను అనే తలంపు అదే మన కేంద్రం. ఏదైనా ఆలోచించినా అదే కేంద్రం, ఎవరితో మాట్లాడినా అదే కేంద్రం, ఎవరితో మనం ఎవరొచ్చినా ఎవరైనా ఇతరుల మనతో మాట్లాడుతుంటే ఆ నేననే కేంద్రం పెట్టుకుని ఉంటాం. మన జీవిత కార్యకలాపం అంతా కూడా అది నాస్తికుడు అవ్వచ్చు, నాస్తికుడు అవ్వచ్చు, అది అగ్నాస్టిక్ అవ్వచ్చు, తీయిస్ట్ అవ్వచ్చు, ఎథీయిస్ట్ అవ్వచ్చు, ఎవరైనా మొత్తం అది జీవితంతో నేను అనే భావన ఆ నేనని మొదల తలంపు మీద బేస్ అయ్యి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. దాన్ని పోగొట్టుకోవడం మనకి ఇష్టమే, దాన్ని కలటం దానికి ఇష్టమే, దాన్ని నిజంగా దాన్ని పోగొట్టుకోవడం మనకి ఇష్టమే. ఎందుకు మనకి ఇష్టం లేదంటే అదే మనం అనుకుంటాం, మంది తప్పు కాదు. అందుకే శాస్త్రాన్ని శ్రవణం చేయమన్నారు, శ్రవణం చెయ్యాలి. మన హిందూ మతం ఎంతసేపు పూజలు అంటే ఇష్టం కానీ శ్రవణం చేయరు. బైబిల్లప్పుడు మన ఎంబీబీఎస్ ఎలా ఉందో, ఇంజనీరింగ్ ఎలా ఉందో, హైదరాబాద్లో బైబిల్ కాలేజీ ఉంది, ఐదు వేలు కూర్చోబెట్టి ఆయన బైబిల్ చెప్తారు. ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చెప్పినట్టు ఎంబీబీఎస్లో అలా చెప్పి వాళ్ళు బోధించి బోధించి మీరు దేశం మీదకి వెళ్ళి బైబిల్ చెప్పమని చెప్తారు. వాళ్ళు బైబిల్ కాలేజీ ఉంది హైదరాబాద్లో. ఇప్పుడు మనకి వాళ్ళు గంటల తరబడి వింటారు బైబిల్. మనకి ఎంచేది బుర్రకు పని చెప్పే పని ఎవరు చేయరు, నుంచే ముందే చేస్తారు. అదే దేవి నవరాత్రులు గణపతి నవరాత్రులు అని చెప్పి శనివారం ఏమింటే వేస్తారు. అంతేకాని సబ్జెక్ట్ ఏంటంటే మన హిందువులకు అది అలవాటు తప్పు. ఇంకేత సబ్జెక్ట్ ఉంటే మెదడు మీరు పని చెప్పాలి. నువ్వే నాలుగు మాటలు చెప్తున్నాడు, ఇది ఒక మాటగానే ఒక మాట మీరు ఆలోచించాలి. అంటే మానవుడు మెదడుకు పని చెప్పడం ఎక్కువ ఇష్టపడ్డాం. అంటే వివేకం చాలా ముఖ్యం. మనం గైడ్ చేసేది అదే, కారుకు డ్రైవర్ వచ్చి ఉంటాడు, మన జీవితం నడిపేది మనకు తెలియదు మన వివేకం. కారుకు డ్రైవర్ అంటే ముఖ్యం, మన శరీరం అనే కారు నడిపేది మన వివేకం. ఆ వివేకం కనుక పోతే ఎక్కడో పడతాం, ఎక్కడో యాక్సిడెంట్ అయిపోతుంది కారు. కృష్ణుడు చెప్పాడు చేతులు, ఆ వివేకం పోగొట్టుకుంటే నువ్వు అన్ని రంగాల్లో కూడా పాడైపోతామని చెప్పాడు. ఇంకా విచక్షణ ఎప్పుడైతే పోయిందో అన్ని రంగాల్లో కూడా పతనం అవుతున్నాం. అది వివేకం కూడా మీరు అభివృద్ధి చేసుకోవాలి, ఆ తెలివిని కూడా మీరు అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా మీకు తెలివి ఉన్నాను కూడా మీకు తెలివి వల్ల మీరు మానసాన్ని ఇతరులకు మీకు ముందుకు చెప్పచ్చు. అయితే రామకృష్ణ పరమహంస గారు భార్య శారదామాత ఒక మాట తరచుగా చెప్పి తెలివితేటలు మంచి అయితే ఆ తెలివితేటలు మీరు ఏం చేయాలంటే లోపలను సత్యవస్తువును సంతోషం తెలియ చూడడానికి ఉపయోగించమని చెప్పింది ఆవిడ. కొంతమంది తెలివితేటలు ఉంటాయి, ఆ తెలివితేటలు ఉంటే ఆడపిల్లకి పేచీలు పెట్టడానికి ఉపయోగిస్తారు. చివరి వారి తెలివి ఏం చేస్తుంటే పాపం తీసుకొస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి, కొంతమంది తెలివి ఉంటుంది ఆయన వెళ్ళితే పేచీలు పెట్టడానికి ఉపయోగిస్తారు. చివరిగా వాళ్ళు తెలియ వాళ్ళకి పాపం తెచ్చి పెడుతుంది, వాళ్ళు తెలియ వాళ్ళ కాళ్ళకి సంఖ్యలు వేసేస్తుంది. అంటే మీకు తెలివి ఉంటే మంచిదే, ఆ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం శారదమ్మ చెప్పినట్టు మీ హృదయంలో ఆ సద్వ ఆ సద్వస్తువుని ఆ సత్యవస్తువుని ఆ పరమస్థితిని దాన్ని అనుభవైకవేద్యం చేసుకోవడానికి మీ తెలివిని ఉపయోగించుకోవాలి. భగవంతుడు మీ జీవించిన అవకాశాలు అయితే ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఒకవేళ రాబోయే జన్మలో మీకు జ్ఞానం రాకపోయినా హయ్యర్ బర్త్ వస్తుందని చెప్పారు. అంటే ఎందుకంటే మంచి జన్మ వస్తుంది, ఎందుకంటే మీ భగవాన్ అనుభవం పొందడానికి మంచి అవకాశాలు వస్తాయి, అటువంటి కుటుంబంలో తీసుకొని మీ శరీరాన్ని ఇస్తామని గీతలో కూడా చెప్పాడు. నువ్వు చేసింది ఊరికే పోదు, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఊరికే పోదు, నీ ప్రయత్నం నీకు అక్కర్లేదు, నీ ప్రయత్నం నీకు తిరిగి ఇచ్చేస్తాను. నువ్వు వంద ప్రయత్నం నీ జన్మలో ఎంత ప్రయత్నం చేసావో రాబోయే జన్మలోని కూడా మీరు ఆ ప్రయత్నం మరింత అభివృద్ధి చేసి బుద్ధితో సహా మీరు అప్పచెప్పి మరింత సాధన చేసేటప్పుడు నేను చూస్తాను. చేసింది ఊరికే పోదు, చేసింది మంచి ఉన్నారో చూశారు ఊరికే పోదు. అంటే సాధన చేసిన వాడికి, సాధన చేసిన వాడికి తర్వాత మంచి చేసిన వాడికి దుర్గత లేదన్నాడు గీతలో. గీతలో ఏం చెప్పాడు, మంచి చేసిన వాడికి సాధన చేసిన వాడికి దుర్గత లేదు, వాడికి ఈ లోకంలోనే సుఖమే పరలోకంలోనే సుఖం. అయితే భగవాన్ ఎంచి పోయిందని మొదలు పట్టుకుంటాడు, ఆయన ఇంచేందుకు మొదలు పెడతాడు అని అది ఆ మొదలు పట్టుకుంటాడు, అక్కడ పట్టుకుని షేక్ చేస్తాడు. ఇప్పుడు ఏదైతే మీరు నేను నేను అంటున్నారో ఆ నేను నిజం కాదు, కానీ అది నిజం కాదు, ఆ నేను నిజం కాదు, మీరు ఏదైతే నేను నేను అంటున్నారో అది నేను నిజం కాదు, కానీ కనీసం దాన్ని అనుమానించుకుంటుంది మరి. ఇది ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది. మనలో మనలో మనస్సులో అహంభావం ఏదైతే నేనుగా వ్యక్తమవుతాను, అది అహంభావం ఉంది మనస్సు నుండి అజ్ఞానం ఉండి వెలుగుతున్నాడు, అది మనకు నేనుగా వ్యక్తమవుతాను. అది ఏం చేస్తుంది, దేహానికే పరిమితమై ఉంటాను. మీరు బాగా అర్థం చేసుకుని ఏదో ఒకటి మనలో నేనుగా వ్యక్తమవుతాను, అది ఏమవుతుంది వ్యక్తమవుతుంది కానీ దేహానికే పరిమితమై ఉంటాను. అది మీరు నిజమనుకుంటున్నారు, కనీసం అది అది నిజం అవునా కాదని దాన్ని మీరు అనుమానించటం లేదు. మీరు అనుమానిస్తే దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మీకు అనుమానం కూడా రావటం లేదు. అనుమానిస్తే దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు, అదే భగవాన్ చెప్తారు. మీరేమి దాన్ని తొలగించడం మీకు ఇష్టం లేదు, వెళ్ళటానికి దానికి ఇష్టం లేదు, ఆ ముజానీలో దాని అంతలో వెళ్ళిపోవడానికి దానికి ఇష్టం లేదు, దాన్ని తొలగిందామని మీకు ఇష్టం లేదు, దాన్ని అక్కడే పెట్టి కూర్చుంటున్నారు, ఏదో పూజలు జపాలు చేస్తున్నారు, దానివల్ల మీకు పుణ్యం వస్తుంది, అయితే ఆ పుణ్యం అనుభవిస్తే పోతుంది, మళ్ళీ వచ్చి మనం ఇక్కడ ఇక్కడ కూర్చోవలసింది, అక్కడ కొంచెం ముందు వచ్చి కూర్చోవలసింది. అంటే మీరు శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, శాస్త్రాన్ని శ్రవణం చేయగా చేయగా మీకు కొన్ని కాకపోతే కొన్ని మాటలను అర్థమవుతుంది. మీరు బాగా ఆలోచించుకోండి, ఆ నేమనే తలంపు మీకు వస్తుంది కదా, మీకు మంచి తలంపులు వచ్చినా నా చెడు తలంపులు వచ్చినా నా కోపాలు వచ్చినా నా తాపాలు వచ్చినా ఏ తలంపులు వచ్చినా నేననే మొదటి తలంపుకి వస్తుంది. అంటే ఏంటి, అన్ని తలంపులు వచ్చే అన్ని తలంపులు కూడా నేననే తలంపు మీద ఆధారపడి ఉన్నాయి. అయితే భగవాన్ ఏమన్నారంటే అది ఒంటి స్తంభం నేడా అన్నారు. అది ఒంటి స్తంభం ఏది, ఆ నేననే మొదటి తలంపు ఒంటి స్తంభం, దాన్ని దాన్ని ఊడబడితే అన్ని ఊడిపోతాయి, ఈ స్వర్గం ఈ నరకం ఈ పరలోకాలు ఆ లోకాలు ఈ లోకాలు. ఇప్పుడు భగవంతుడు చెప్పింది ఏంటంటే నేను ఎక్కడో లేదు, నేను హృదయంలో ఉన్నాను, హృదయంలో ఉన్నాను, హృదయంలో ఉన్న మనం తెలుసుకుంటే ఈ స్వర్గలోకానికి నరకానికని ఇంటి చూపించవచ్చు, ఈ మొహమాటి చూపించక్కడ ఇంటి చూపిస్తే సరిపోతుంది. స్వర్గలోకాలు నరకలోకాలు ఇంకా ఏ లోకాలు అనేక చాలా ఉన్నాయి లోకాలు, ఈ లోకాలని ఎంత నిజం మనసు ఎంత నిజం లోకాలు నేను కొడుకున్నాను. ఈ మనస్సు తన మూలాన్ని కనుక తెలుసుకుంటే, ఈ మనస్సు కనుక తన మూలాన్ని కనుక తెలుసుకుంటే ఈ లోకాలు అనేట్లకి నీ ఇంటి చూపించవచ్చు, నీ ముఖం చూపించక్కర్లేదు అసలు లోకాలు, నీ ఊరి చూపిస్తే సరిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే అలాంటి ప్రయాణాలను మీరు చేయక్కర్లేదు. బుద్ధికి నిజం మీద పక్షపాతం ఉంది, మీరు కోటి జరిగినప్పుడు ఆ బుద్ధిని హృదయంలో నిజం నిజాన్ని అర్థం చేసుకుని ఆ నిజాన్ని ఆ నిజం దీనికి గ్రామ్యం అయితే కానీ బుద్ధి దాన్ని చాపల్యం ఆడదు. అంటే మీకు వచ్చే తలంపులకి దేన్ని ఉద్దేశం లేదు, నేను అనే మొదటి తలంపు ముందు ఉద్దేశం ఉన్నాయి. అంటే ముందు మనం ఏమంటాం, ముందు మనకి నేననే తలంపులు వస్తుంది, మనకు మన జీవితం అంతా కూడా దీని చుట్టూనే తిరుగుతున్నాం. నేను నేను పండితులు ధనవంతులు అధికారులు ఎవరైతే దేని చుట్టూ తిరుగుతున్నాను, ఆ నేను చుట్టూ తిరుగుతున్నాం, ఆ నేను తీసి ఒక పక్కన పెడితే ఏమి లేదు. అన్నం తిన్నట్లు పచ్చిమాయ కూరలో పచ్చిమిరపకాయలు వస్తాయి, అది ఉపాయ ముక్కలు వస్తాయి, ఏ వస్తే మనం ఏం చేస్తాం, తింటాం తీసి పక్కన పెడతాం. అది ఏమిటది నేను మొదటి తలంపులు తీసి పక్కన పెడితే మన ఇంటర్ఫీరెన్స్ కనుక లేకుండా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడే నీ శవం నీకు ఇప్పుడు భూమి తిరుగుతున్నప్పుడే మిమ్మల్ని జ్ఞానం ఇచ్చి వరిస్తారు. రమణ మహర్షి గారు అక్షర నామాలో చక్కటి మాట చెప్తారు, మన మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతాం, మన మనస్సు బాహ్యముఖాన్ని లోపలికి వాడటం మన అందరికీ ఇష్టం కానీ ఎవరింటే వెళ్ళటం కాదు. లోపలికి వెళ్ళాలి మనసుకి వెళ్ళమని అడిగినా వెళ్ళటం లేదు, బయటకు వచ్చేస్తాం. అది ఒక ఉదాహరణ చెప్పారు భగవాన్. ఎలా అంటే నిన్ను సూదంత్రయ ఆకర్షించుకుంటాను, నిన్ను సూదంత్రయ ఆకర్షించుకుంటాను, అలాగే నీ ఆకర్షణలో కనుక నేను పెరిగే బాహ్యముఖానికి వెళ్ళటం మానేస్తున్నాను. అంటే అరుణాచలేశ్వరుడు మీద నీకు లోపల ఇష్టం కూరితే, అరుణాచలేశ్వరుడు అంటే అరుణాచలేశ్వరుడు కాదు శివుడు రాముడు కృష్ణుడు ఎవరో భగవంతుడి మీద నీకు లోపల ఇష్టం కుదరాలి. ఇష్టం కుదిరితే ఏం చేస్తుందో అయ్యస్కాంతం ఏది నీకు ఎందుకు ఆకర్షిస్తుందో నీ మనసుని ఆ దేవేంద్రుడి మీద ఏది నీకు ఇష్టం ఉందో అరుణాచలేశ్వరుడు మీకు ఇష్టం తీరుదనుకోండి, ఆ ఇష్టం మనసు లోపల చేస్తుంది, అంటే బయట తిరగటం మానేస్తుంది. అంటే నీకు లోపల దేవుడి మీద ఇష్టం లేదనుకోండి అది బయట తిరగటం మానదు, అటు ఇటు తిరిగి వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడ కూడా బొరక్ చేసుకొస్తుంది, మళ్ళీ నేను స్నానం చేస్తారు మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది, రోడ్డు మీద దుమ్ము అంతా పోయేసుకొస్తుంది, నేను దానికి పని ఏం లేదు, దుమ్ము పోయేసుకురావటం నేను స్నానం చేయటం. పరమానంద గారు చెప్తూ ఉంటారు ఏం చేస్తున్నారని శిష్యుని అడిగితే ఈ రోజు గడవ చేసిన తప్పు దిద్దుకుంటున్నాను ఎక్కడ పరమానంద గారు సార్ శిష్యుని అడిగారు రేపు ఏం చేస్తున్నామని, ఈ రోజు గడవ చేసిన తప్పు దిద్దుకుంటున్నామని అనవారట. తప్పు చేయటం ఈ తప్పు చేయకపోవడం మళ్ళీ అనుకోవటం మళ్ళీ మర్చిపోవడం అదే తప్పు చేయటం. ఏం చెప్పంటే పశ్చాత్తాపం పడితే వాడికి పశ్చాత్తాపంగా తప్పు చేయకూడదు అనుకుంటాడు, కానీ ఉదయం నోటితో తప్పు నేను చేయను అనుకుంటే అది ఆగడం. లోపల పశ్చాత్తాపం ఉంటే వాడు తప్పు మనం రిపీట్ చేయడు. ఇప్పుడు మనకి దేవుడి మీద ఎలా భక్తి ఉండాలంటే ఉదాహరణకి ఎలా ఉండాలంటే మనం ఏదైనా మద్యం చేసుకోవచ్చు అనుకోండి, అనుకుని మద్యం చేసుకోవచ్చు, లేదా వంట చేసుకోవచ్చు, లేదా అకౌంట్కి రాసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు, మన దేహయాత్ర నడవడానికి ఏదో చేసుకుంటాం, కానీ మనసు మీద ఈశ్వరుడు మీద ఉండాలి. ఈ పని మానేస్తే జ్ఞానం రాదు సోమర్థనం వస్తుంది. భగవాన్ అనేక సార్లు చెప్పారు పనికి జ్ఞానానికి రోజు లేదు. మీ పని మానేసి ఇంటి కడుపు వచ్చింటే జ్ఞానం వచ్చేస్తుంది అనుకోకుండా, పనికి జ్ఞానం పని ద్వారా నీకు పాఠాలు మనం నేర్చుకోవాలి. మధ్య చేసినప్పుడు మధ్య చేసుకుంటాం, కూరనుకున్నప్పుడు కూరనుకుంటాం, ఎవరైనా చుట్టం వస్తే గౌరవిస్తాం ఉదాహరణ, తర్వాత పని అయిపోయింది అనుకోండి వెంటనే మనసుని ఈశ్వరుడి మీద వాడాలి. అది మనసు కళ ట్రైనింగ్ అవ్వాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది, మీకు ఇష్టమైనప్పుడు సాధ్యం ఉంది, ఇష్టమైన చోట ఇష్టమైనప్పుడు కష్టం ఉండదు, ఇష్టం లేని చోట కష్టం ఉండదు. ఇప్పుడు మీరే చూడండి, మీ పుట్టింటికాడ నుంచి బంధువులు వచ్చినప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది, మీ అత్తరింటికాడ నుంచి మీ బంధువులు వచ్చినప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. అంటే పై చెప్పదు మీరు మీ పుట్టింటికాడ నుంచి బంధువులు వచ్చినప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది, మీ ఊరిక ఒకే విషయాన్ని అంటే మన మనసు ఎలా పనిచేస్తుంది మనకు తెలియాలి. అతరింటి గురించి మీ బంధువులు ఎవరు వస్తే ఎలా ఉంటుంది, మీ మనసు మీరు చూసుకుంటాను అలా అలా. అంటే మీరందరూ చుట్టాలి, ఏదందరూ పుట్టింటి వాళ్ళు చుట్టాలి, అత్తరింటి గురించి వచ్చేవాళ్ళు అంటే భర్త తరఫున వచ్చేవాళ్ళు వీళ్ళందరూ చుట్టాలి, కానీ ఏమంటే బిగ్గెస్ట్ ఏంటి పెద్ద చుట్టం ఈశ్వరుడు, అందరికంటే పెద్ద చుట్టాడు ఈశ్వరుడు. మన ఆయన గారు ఈ చుట్టాలన్నీ ఉడితే ఈ దేశం ఎంత నిజమో, ఈ కంచుమరి ఎంత నిజము, ఈ దేశం ఎంత నిజము, ఈ ప్రపంచం ఎంత నిజము, ఈ ప్రకృతి ఎంత నిజము, ఈ పంచభూతాలు ఎంత నిజము, ఈ చుట్టాలు ఎంత నిజం, మా దేశం ఎంత నిజము, దేశాన్ని బట్టే కదా చుట్టాలకం, అంతే కదా దేశం లేదు చుట్టాలకాలం ఏంటి, అది నా దేశం ఎంత నిజం చూడు ఈ చుట్టాలకాలం అంత నిజం. అంతేకాదు నువ్వు ఆ పెద్ద చుట్టం అనుకో, ఎవరు భగవంతుంది అందరికంటే పెద్ద చుట్టం అనుకో, అంచేది నువ్వు ఎక్కడన్నా నీ మనసు ఆయన మీద వాడుతూ ఉండాలి, ఎవరి మీద ఈశ్వరుడి మీద, అప్పుడు సహజంగా ఏం చేస్తుందో అది కరిగిపోవటం ప్రారంభిస్తుంది. ఏది కరిగిపోవటం ప్రారంభిస్తుంది, మనసు కరిగిపోవడం, నువ్వు ఏదైతే నిరంతరం చింతిస్తున్నావో అదే అవుతుంది. అంటే అరుణాచలేశ్వరుడి పట్ల భగవానికి ఎంత ప్రేమ ఉందో మనకు కూడా అంత ఉండాలి. అంటే అది చాపల్యమైన ప్రేమ, చెల్లించినటువంటి ప్రేమ, ఏదొచ్చినా ఆయన సంకల్పన, ఏదొచ్చినా ఆయన సంకల్పన. భగవాన్ గారు అరుణాచలం వచ్చిన కొత్తలో ఆకలి బాధ ఆశ్రయం పెట్టాడు అదృప్తి బాధ, అది ఈశ్వర సంకల్పన, ఇది ఈశ్వర సంకల్పన. అది చూసేవాళ్ళకి ఏమనిపిస్తుందంటే భగవాన్ అప్పుడు బాధపడ్డారు ఇప్పుడు సుఖపడుతున్నారు అనిపిస్తుంది, కానీ ఆయన అనుకోలేదు అప్పుడు బాధపడుతున్నాం ఇప్పుడు సుఖపడుతున్నాం అని. అది చూసే వాళ్ళకి అనిపిస్తుంది. జ్ఞానం ఒకటే, ఆయన పొందవలసిన జ్ఞానం అంతా అరుణాచలం వచ్చి పొందలేదు, మధురలోనే పొందాడు. ఆయన చెప్పాడు అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందింది ఏమీ లేదన్నాడు. అరుణాచలం వచ్చిన తర్వాత నేను కొత్తగా పొందింది ఏం లేదు, నేను పొందవలసింది మధురం, ఆ మధురలోనే పొందన్నాను. అయితే పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆయన బోధించడం కోసం అరుణాచలం తీసుకొచ్చి ఆయన కేంద్రంగా ఆయన బోధింపజేశాడు ఆయన చేత. అంటే మూరంటే భగవాన్ మూరని మనం అనుకుంటాం కానీ వాడంటే ఈశ్వర వాణి. అంటే ఎప్పుడైతే దేహభావం నశించిందో, అహంభావం నశించిందో, ఆ దేహానికి పరిమితమైన బుద్ధి ఎప్పుడైతే నశించిందో, అది ఈశ్వరుడు ఏం చేస్తాడో ఆ దేహాన్ని స్వాధీనం చేసుకుంటాడు. స్వాధీనం చేసుకుని ఆ నోటి ద్వారా ఈశ్వరుడే మాట్లాడతాడు, కానీ ఇంకా జీవుడు మాట్లాడలో అహంభావం మాట్లాడు ఉంటే కదా మాట్లాడతానికి. అది ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో మనిషికి, ఆ నోటి ద్వారా ఇంకా జీవుడు మాట్లాడడం, అహంభావన మాట్లాడడం. ఇంకేంటో జీవు జయలక్షణాలు అనంతకాలం, అహంభావన అంతకాలం జ్ఞానమే కలగదు. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అది పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే జ్ఞానం ఎక్కడ కలిగిందో, ఏ ఉపాధిలో కలిగిందో చూసుకుని ఆ దేవుడిని ఆయన స్వాధీనం చేసుకుని ఆయనే మాట్లాడతాం. ఇంకే కృష్ణుడు ఏమని చెప్పాడంటే జ్ఞానం పెట్టి నమస్కారం నాకే అందుతున్నాడు. ఇంకా ఎందుకన్నా చెప్పండి, జ్ఞానికి నువ్వు పెట్టే నమస్కారం నాకే అందుతున్నాడు. జ్ఞానికి దేహబుద్ధి ఉండదు, అది దేహబుద్ధి లేని వాడికి నమస్కారం పెడితే నారాయణుడికి అందుతుంది. నేను పొందైతే అప్పుడు వచ్చిన నేనే మొదటి తలంపు మీద ఆధారపడను. ఆ నేనే మొదటి తలంపు రాకుండా ఎవరి తలంపు నీకు రావటం లేదు. అంటే నేనే మొదటి తలంపు మనస్సు అదనిపోతే మనసు కూడా అనిపోతుంది. ఇది ఇక్కడ లాజిక్. ఇప్పుడు నీకు 90 తలంపులు ఉండొచ్చు, 1000 తలంపులు ఉండొచ్చు. ఈ 1000 తలంపులు దేని చుట్టూ జరుగుతున్నాయి? ఆ నేనని మూల తలంపు మీద చుట్టూ జరుగుతున్నాయి. ఆ మూల తలంపు అణిగిపోతే దానికి వచ్చి తలంపులు కూడా అణిగిపోతాయి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కోపం వస్తుంది, ఆ కోపం ఎవరికి వస్తుంది? ఈ మూల తలంపుకి వస్తుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మూల తలంపు మూలలో ఉన్నాడు, చైతన్యం అక్కడ ఉంది. ఇందుకే మీ కోపం ఎవరికి వస్తుంది? వాటే చైతన్యానికి కోపం కాదు, చైతన్యం మూల తలంపుకి వస్తుంది. ఆ మూల తలంపుకి ఎప్పుడైతే మూల తలంపు తన మూలంలోకి ఉపసంహరించబడతాందో, ఉపసంహరించబడతాందో ఆ మూల తలంపుకి వచ్చే ఇతర తలంపులు కూడా పడిపోతాయి. ఈ లాజిక్ ఇక్కడ మీకు చిరాకు వస్తుంది. చిరాకు ఎవరికి వస్తుంది? మూల తలంపుకి వస్తుంది. ఆ మూల తలంపు అణిగిపోవడం ప్రారంభించినటువంటి చిరాకు కూడా అణిగిపోతుంది. సబ్జెక్ట్ ఎలా అర్థం చేసుకుంటే ఈ మూల తలంపుని మీ విత్తిడ్రా చేయగా చేయగా, అంటే అది ఎలా విత్తిడ్రా అవుతుంది? ఉడికిన 5 నిమిషాలు పూజ చేశాను, ఏదో కాశీలో వేయడం వచ్చాను, అరుణాచలం కొండ చుట్టూ తిరిగి వచ్చాను, అది మంచిదే, ఇవన్నీ మంచి కాదంటుంది. ఆ మూల తలంపు అలా అనగదు, అలా అనగదు. ఆ మూల తలంపుని మీరు రెచ్చగొట్టకూడదు, ఆ మూల తలంపుని మీరు రెచ్చగొట్టకూడదు. అని మీరు చేతితో చేసే పని కానీ, నోటితో మాట్లాడే మాట కానీ, మీ కళ్ళతో చూసే చూపు కానీ, మీ మనసులోకి వచ్చే తలంపు ఏదైనా మూల తలంపు రెచ్చగొట్టిగా ఉండకూడదు. ఆ మూల తలంపుని మీరు ముస్తాబు చేయటం మానేది, అంతకంటే ఏం చేయబడి మూల తలంపుని మీరు ముస్తాబు చేయటం మానేయండి. ముస్తాబు చేయటం మానేస్తే దాన్ని పట్టించుకోకపోతుంది మీరు, దాని అంచులు అదే మానేటువంటి కలిగిపోదు. దాన్ని పట్టించుకోకూడదు మీరు. మీకు ఏదైతే నేనుగా వ్యక్తమవుతుందో ఆ నేనేటానికి నిజమైతే అది ఎవరైనా ప్రశ్నించడం వ్యక్తమే. అది నిజం కాదు కాబట్టి, నిజం కాదు కానీ నిజం అనుకుంటున్నాం కాబట్టి నేనేమన్నా ప్రశ్న వేసుకోమన్నాడు భగవాన్. అదే కనుక నిజమైతే మీకు ప్రశ్న ఎక్కడ వదసు, నేనేవడమే ప్రశ్న సాధన, దాని సమాధానం సిద్ధి. మీకు నేనేవడమే ప్రశ్న మీకు సమాధానం దొరికేసినప్పుడు నీకు మీకు సాధన చేయవలసిన పని లేదు, మీరు శతపృష్టి అయిపోతారు. ఏకవస్తువుని చింతించడం వల్ల మీకు అరుణాచలం గిరి అంటే బాగా ఇష్టం అనుకోండి, నిరంతరం ఆ గిరిని చింతించగా ఎవరైతే చింతిస్తున్నారో మూలతలం నశించిపోయి అదే అరుణాచలేశ్వరుడు అయిపోతాం. అక్కడి నుంచి మీకు పాద పూజలు ఊరేగింపులు అన్నాను. మీరు చింతించగా ఏమవుతుందంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ చింతించిన ఏ వస్తువునైతే మనం ఆ అరుణాచలేశ్వరుని చింతించగా భావన చేయగా ఆ భావన ఫలం ఏమవుతుందంటే చింతించింది ఎవరు? మనస్సు. ఈ మనస్సు నశించిపోయి ఏదైతే చింతిస్తా అదని అయిపోతాం. నీరాబాయి చాలా అందంగా చెప్పింది. నీరాబాయి ఏమంట, ఓ కృష్ణాన్ని నేను చూడాలనుకున్నాను, నువ్వు చింతించాను నేను చూడాలని చివరకు నువ్వు ఏం చేసావంటే చింతించే మనసును తీసేసేవాడు, ఇంకా చూసి లేదండి. నీరాబాయి ఎన్నో జీవించింది, ఎన్నో పరాభవాలు అనిపించింది. మనం మీరు ఏదైనా చిన్న మాట అంటే మీరు పడలేరు, ఎన్ని పరాభవాలు అనిపించినప్పటికీ ఆ కృష్ణుడి మీద మనకి మనసు ఎక్కడ, ఆ కృష్ణుడి ధ్యానం మీద, ఆ కృష్ణుడి ధ్యాస మీద ఎప్పుడు మనసు ఆవిడకి జారలేదు. అంటే చింతించి నేను చింతించాను, నేను చూడాలనుకున్నాను, నేను చూడాలనుకున్న మనసును తీసేసాం. అంటే ఈ మనసులు తీసేసి నువ్వు స్వరూపం నాకు అంటే ఒక జన్మలో వచ్చిందా? ఒక జన్మలో వాళ్ళు అనేక జన్మలు మీరాబాయి సాధన చేసి మీరాబాయికి 7వ సంవత్సరంలో పెళ్ళింది. అప్పుడు మీరాబాయిని సవారిలో కూర్చోబెట్టి వాళ్ళు చాలా ధనం పెడతారు, అక్కడ బంగారం పెడతారు, ఏ బట్టలు పెడతారు. అంటే ఇప్పుడు మీరాబాయికి 7వ సంవత్సరంలో వాడు పూర్వజన్మలో ఎంత కృషి చేసిందో చూడండి మీరు. మదర్ ఐ వాంట్ మైర్ గార్మెంట్స్ మై ఆర్మీస్, ఐ వాంట్ మై లార్డ్ కృష్ణ. ఏంటంటే ఈ సవారి నుండి బాగా బట్టలు పెట్టావు, నేను అత్తరింటికి కూడా నెల్లో పెట్టుకుని బంగారు పుస్తులు కూడా పెట్టావు, కానీ నేను రోజు ఏ కృష్ణుడి బొమ్మను అయితే పూజించుకుంటున్నాను ఆ కృష్ణుడి బొమ్మను వదిలేసేవింటాను. ఆ కృష్ణుడి బొమ్మను కూడా తీసుకొచ్చి సవారిలో పడాయమంట. ఐ వాంట్ ఇది ఆర్మనీస్. 7వ సంవత్సరం వయసులో అమ్మాయి నూటంటే జ్ఞానం వస్తుందని ఊహించుంటాను. అంటే అంటే ముందు జన్మలో ఎంత కృషి చేసిందో ఆవిడ. ఇది కడసారి జన్మ, ఈ చివరి మీరాబాయి జన్మలో తరించి. ఆ మీరాబాయి పాటలు మహాత్మా గాంధీ గారికి ఎంత ఇష్టం ఉంటే ప్రతిరోజు పాడుకునేవారు ఆ పాటలు. అది 7వ సంవత్సరం ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఐ వాంట్ మై ఆర్మనీస్ నా గార్మెంట్స్, ఐ వాంట్ మై లార్డ్ కృష్ణ. నేను రోజు పూజ చేసుకునే చిన్నప్పటి నుంచి నేను పూజ చేసుకుంటున్నాను కదా, ఆ పూజ చేసుకునేటువంటి కృష్ణుడి బొమ్మను కూడా ఇచ్చే నేను కూడా పట్టుకుపోతాను. అసలు నా దేవుని వదిలేసి నీ బంగారం కూడా బట్టలు కూడా రూపాయలు కూడా సవారులు సవరించినావు, నా కృష్ణుడి బొమ్మను తీసుకొచ్చి అని. అంటే కృష్ణుడి మీద లోపం ఉన్నటువంటి ప్రేమ అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం డబ్బు పెట్టి కొనుక్కోగలం? ఆ ప్రేమ మనం డబ్బు పెట్టి కొనుక్కోగలం? మనం 10 కోట్లు లేనటువంటి డబ్బు పెట్టి కొనుక్కోగలం? మీకు ధనం వల్ల భోగం వస్తుంది, మనకు ధనం ఉందనుకున్న బజార్లో వస్తువులు అన్నీ కొనుక్కోవచ్చు. జ్ఞానం వల్ల శాంతి వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, ధనం వల్ల భోగం వస్తుంది. మనకు ధనం ఉంటే బజార్లో ఎన్ని వస్తువులైనా కొనుక్కోవచ్చు. ధనాన్ని ఇదిగలేదని నేను చెప్పటం లేదు. ధనం వల్ల భోగం వస్తుంది, జ్ఞానం వల్ల శాంతి వస్తుంది, మోక్షం వస్తుంది. మంచివాళ్ళలోనే మొదటి తలంపు ఉంటుంది, చెడ్డవాళ్ళలోనే ఆ మొదటి తలంపు ఉంది. మంచివాడు చెడ్డవాడు వచ్చు, చెడ్డవాడు మంచివాడు వచ్చు, ఇంకే తలంపులు మారిపోయింది. కానీ మొదటి తలంపు మనకు ప్రతి జన్మలోనూ కూడా ఉంటుంది. అది జీవుడు. నువ్వు సరిపోయిన తర్వాత ఈ జీవుడు ఎక్కడికి వెళ్తాడని ఒకసారి గౌతమ బుద్ధుని అడిగాడు. గౌతమ బుద్ధుడు అన్నాడు, ఏదైతే మరణించిన తర్వాత ప్రయాణం చేస్తుంది నువ్వు అనుకుంటున్నావు, దాన్ని రవంత గుళ్ళంతా మీరు విచారణ చేసి చూస్తే అలా ప్రయాణం చేసేది లేదన్న సంగతి నీకు తెలుస్తుంది అన్నాడు. ఆ మొదటి తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తున్నాయి. అయితే మొదటి తలంపు ఉంటే నీకు మనసు ఉన్నట్టు లెక్క, ఇతర తలంపులు ప్రస్తుతం నీకు రాకపోవచ్చు. ఇప్పుడు మీటినే మీరు ఇప్పుడు శ్రద్ధగా వింటున్నారు, ఇతర తలంపులు మీకు ఏం లేవు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇతర తలంపులు అన్నీ వచ్చేస్తే కారణం చెప్పండి. ఆ మొదటి తలంపు అలాగే ఉంది. ఆ మొదటి తలంపు నుంచే మనకు జ్ఞానం వస్తుందని నమ్మడానికి వీల్లేదు. ఆ మొదటి తలంపు నుంచే మీకు మంచి తలంపు వచ్చు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు, చెడ్డవాడు మంచివాడు అవచ్చు, మంచివాడు చెడ్డవాళ్ళు అవచ్చు. కానీ ఆ మొదటి తలంపు నశిస్తేనే కానీ మీరు జ్ఞాన సింహాసనం మీరు కూర్చోలేరు, విశ్వదేవ స్వరూపం మీరు పొందలేరు. అదే మొదటి తలంపు గవర్నమెంట్ సమస్య కాదు, పంచాయతీ సమస్య కాదు, మీ సొంత సమస్య. మీ పుట్టింటి వారి సమస్య కాదు, మీ అత్తవారింటి గారి సమస్య కాదు, అది మీ సొంత సమస్య. మీ సొంత సమస్యను పరిష్కారం చేసుకోవడం మీరు మానేస్తున్నాం, ఇది మాయ అన్నారు భగవాన్. ఇది మీ సొంత సమస్య, ఇది ఇతరుల సమస్య కాదు. ఈ అహంభావాన్ని సమస్య మొదటి సమస్య. ఈ సమస్యను మీకు నువ్వే పరిష్కారం చేసుకోవాలి, ఎవరు ఇతరులు చేసి పెట్టరు. మీ అంతా నువ్వే పరిష్కారం చేసుకోవాలి. ఆ సమస్య మీకు ఎంతకాలం అయితే పరిష్కారం కాదో అంతకాలం మీకు బాగా దుఃఖము వెంటాడు. ఈ నేనలో మొదటి కాలం కూడా దాన్ని విడిచిపెట్టుకోలేవనుకో, అదే దాని ఇంట్లో ఎలా రాదు, దాని ఇంట్లో ఎలా రాదు. నువ్వు కూడా దాన్ని ప్రయత్నం చేసి పోగొట్టుకోవనుకో అనుకో మాట వచ్చి ప్రతి జన్మలోని ఏదో రూపంలో బాధ ఆ పెయిన్ నేను వెంటాడుతూనే ఉంటుంది, ఇందులో రాజీ లేదన్నాడు భగవాన్. నేను మొదటి తలంపు ఉంది కాబట్టి ఇతర తలంపులు వచ్చి దాన్ని ఇందులో ప్రయత్నం చేస్తున్నాను. ఆ నేను మొదటి తలంపున ఒకరగొట్టామనుకో మేఘా తలంపు అసలు ఎక్కడి నుంచి ఉంటే అది చూడడానికి స్థానం లేదు. నీకు నేను మొదటి తలంపు ఉన్నప్పుడే వచ్చి ఇతర తలంపు నేనే ప్రయత్నం చేస్తున్నాను. అంటే తలంపే కదా దుఃఖం. ఇప్పుడు దేహం చనిపోతుంది అనుకోండి, ఆ దేహం చనిపోయేటప్పుడు నేను ఏమనుకుంటాను? దేహం చనిపోతుంది అనుకుంటా. చావు గురించి భగవాన్ చెప్తే ఏమన్నారంటే, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీరు దుఃఖపడకండి, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీరు దుఃఖపడకండి. ఇంకా మీకు దుఃఖం వస్తుంది అనుకోండి, ఆ చనిపోయిన వాళ్ళ గురించి మీ లోపల ఎవరైతే దుఃఖపడుతున్నారో ఇంటికి ఇంత చావు రాలేదని దుఃఖపడమన్నారు. నాకు గౌరవం వచ్చేసిందని సంతోషించేది మొదటి నేనే, లేదా నాకు అగౌరవం వచ్చిందని బాధపడేది ఈ మొదటి నేనే. ఆ మొదటి నేను చేస్తే నీకు గౌరవం లేదు, అగౌరవం లేదు. అసలు పాపం ఎక్కడ ప్రారంభం అవుతుంది? విభజనలో పాపం ప్రారంభం అవుతుంది. మనం మనిషిని విభజిస్తాం అనుకోండి, ఆ విభజనలోనే అసలు పాపం ప్రారంభం. ఏదైతే సమాన దృష్టి లేదో, ఆ సమర్థ దృష్టి ఎప్పుడైతే లేదో, ఆ హృదయంలో అంతర్యామగానే ఈశ్వరుని మనకు చూపు ఎప్పుడైతే లేదో, అప్పుడే మనకు పాపం చేయటం ప్రారంభిస్తాం. పాపం అక్కడే ప్రారంభమవుతుంది. అలా మనం చేసేటప్పుడు పాపం చేయకపోయినా అసలు అంతర్యామి పట్ల ఉన్నటువంటి ఆ దృష్టి, అంతర్యామ పట్ల దృష్టి మనకు లేకపోతే, శుభ దృష్టి లేకుండా చర్మ దృష్టి కనుక ఉంటే తప్పనిసరిగా పాపం వస్తుంది. మన రంగుల్లో తేడా ఉన్నా, గుణాల్లో తేడా ఉన్నా, వృత్తిలో తేడా ఉన్నా, లేదా సోషల్ స్టేటస్లో తేడా ఉన్నా, ఎకనామిక్ స్టేటస్లో తేడా ఉన్నప్పటికీ వ్యాపారం వస్తువు ఒకటి, వ్యాపారం వస్తువు ఒకటి, అంతర్యామగా ఉన్న వస్తువు ఒకటి. భగవంతుడు ఏం చెప్పాడు? అందమర్యాలని ఉన్నాడు, అందమర్యాలనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వారు చూస్తూ ఉన్నాడన్నారు. వారు మనందో చూస్తూ ఉన్నారు. వారు ఏం పని చేయట్లేదు, పని చేస్తున్నారు. కానీ వారి పని, వారు చేసిన పని మనకి కనపడుతుంది. కనపడుతుంది కాబట్టి వారు చేసింది అనుకుంటున్నాం. మీరు అర్థమవుతుంది, జ్ఞానం చేసే పని ఇతరులకు తెలియాలని వాడు అనుకోడు. ఏం చేయడానికి కూడా చెప్పండి. పండు జ్ఞానం ఏదైనా పని చేస్తే ఇతరులకు తెలియాలని అనుకోడు. ఎందుకని కూడా చెప్పండి. జ్ఞానికి ఇతరులు లేరు, అది అహంకారానికి ఇతరులు ఉన్నారు, మనసుకి ఇతరులు ఉన్నారు, ఆత్మ చైతన్యానికి ఇతరులు లేరు. అది ఇతరులు లేనప్పుడు ఇతరులు తెలియాలని వాడు ఎలా అనుకుంటాడు? దేహం ఎందుకు వచ్చింది? కేవలం అన్నం తినడానికి బట్ట కట్టుకుని రాలేదు, ప్రారంభాన్ని గురించి మనకు వచ్చింది. ఆ ప్రారంభం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. మనం పుస్తకాలు తెలియని దానికంటే జీవితం నుంచి నేర్చుకునే పాఠాలు ఎక్కువ ఉంటాయి. రామకృష్ణ గురించి గారికి ఏం చదవచ్చు అతను సంతకం పెట్టడం కూడా చేత కాదు. పెద్ద టీచర్ అయ్యాడు, ఎలా అయ్యాడు? ప్రకృతిని చూసి నేర్చుకున్నాడు. భగవాన్ ఒకసారి చాలా అందమైన మాట చెప్పారు. డ్రామాల్లో పురుషులు ఏం చేస్తారంటే, పూర్వం ఇప్పుడంటే స్త్రీలు వేషాలు వేస్తున్నారు, కానీ పూర్వం డ్రామాల్లోకి సినిమాల్లోకి స్త్రీలు ఇచ్చేవారు కాదని. పురుషుల చేత వేయించేవారు స్త్రీలు వేషాలు. ఆ డ్రామాల్లో ఏం చేస్తారంటే, పురుషులే స్త్రీ వేషం కింద వేయిస్తారు. అది ఆ నాటకంలో చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అది స్త్రీ అనుకుంటారు. కానీ వాడికి లోపల తెలుసు, నేను స్త్రీలు కాదు పురుషులని. అలాగే జ్ఞాని కూడా, జ్ఞానిని మీరు కలతో చూసినప్పుడు దేహం దేహం అనుకున్నా, జ్ఞానికి తెలిసేస్తుంది తన దేహం కాదని లోపల సద్వస్తువు కారణం. మీరు పురుషుడు స్త్రీ వేషం వేస్తారనుకోండి, మనం అందరం స్త్రీ అనేది స్త్రీ అనుకుంటాం. అది నిజంగా స్త్రీలాగా వేషం వేసి పంపిస్తారు. మనందరం ఏమనుకుంటాం? అది స్త్రీ అనుకుంటాం. కానీ వాడికి తెలిసేది నేను పురుషుడే స్త్రీని కాదని. అలాగే ఎవరికైతే జ్ఞానం కలిగిందో, ఆ జ్ఞానం కలిగే వరకు వాడికి మనలాగా వాడికి దేహ బుద్ధంగా మనం అనుకున్నప్పటికీ, వాడు దాని దేహాన్ని కాదని తన బ్రహ్మ మన సంగతి వాడికి తెలుస్తుంది. ఉదాహరణ ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. మీ ప్రారంభం మీకు అనుకూల పరిస్థితి తీసుకురావచ్చు, ప్రతికూల పరిస్థితి తీసుకురావచ్చు, ఏదో పరిస్థితి తీసుకొచ్చినప్పటికీ మీ శాంతి చెదరకపోతే, మీకున్న ఆనందం చెదరకపోతే, మీరు అయ్యే అదృష్టవంతులు. బాహ్య పరిస్థితులు ఏంటి? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది స్వామి శివానంద గారు మంత్రం చెప్పారు. ఇంకోసారి అనుకూల పరిస్థితులు వస్తే పొంగిపోవద్దన్నాడు, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వస్తే అప్పుడు పొంగిపోవద్దన్నాడు. మీరు వచ్చింది నిత్యం కాదనుకోమన్నాడు. బాగా డబ్బు వచ్చేసిందనుకోండి, మీకు అది నిజం అనుకోకండి, నిత్యం కాదనుకోమన్నాడు. అది పేద చదువు వచ్చేసింది అనుకోండి, మీకు అది నిజం అనుకోండి, నిత్యం కాదనుకున్నవాడు. మీకు ఏదైనా ప్రధానమంత్రి పదవి వచ్చేసింది అనుకోండి, ప్రధానమంత్రి పదవి ఎంతకాలం ఉంటుంది మీకు, ఇది నిత్యం కాదు. ఏది వచ్చినా ఇది నిత్యం, శరీరమే నిత్యం కాదు. ఆ సందర్భం ఎలా నిత్యం అవుతుంది? మన శరీరమే నిత్యం కానప్పుడు అది ప్రారంభం వచ్చి సంఘటన ఎలా నిత్యం వచ్చి అది నిత్యం కాదు. అయితే ఎందుకు వస్తున్నాయి? మీకు పాఠాలు నేర్పడానికి వస్తున్నాయి. నేర్చుకునే అదృష్టవంతుడు, అది నేర్చుకోవడం చేతకాని కూడా దురదృష్టవంతుడు. అవకాశాలు అందరికీ వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వాడు తెలివైన కూడా ఉంటాం. అది వచ్చిన అవకాశాన్ని దాని పిడుచుకున్న వాడిని తెలివి తక్కువ అంటాం. అంతే తేడా. అది మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు, మీ టైమని మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీ దగ్గర మానవ జన్మ వచ్చింది, మీరు సాధన చేయడానికి ఉపయోగపడే జన్మ మీరు. పదవి మానవ జన్మ రావటం మహాత్ములు చేత మీకు సహవాసం కలగటం, ఆ జ్ఞానాన్ని పొందాలనేటువంటి అపేక్ష కలగటం, ఇవన్నీ కూడా మీ అదృష్టములు ఇవన్నీ వచ్చినాయి. అంటే ఈ బూట్ వేస్ట్ ఒక టైం, బూట్ వేస్ట్ ఒక ఎనర్జీ. అంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోగలం, కానీ కాలం పోతే మళ్ళీ సంపాదించుకోలేము. సాధ్యమైనంత వరకు ఉపయోగమైన తలంపులు, ఉపయోగమైన ఆలోచన మీరు రాకుండా చూసుకోండి. అంటే ఏదైనా మీకు ఆలోచన వస్తే మీకని ఉపయోగపడాలి, సమాజానికని ఉపయోగపడాలి. కొంతమంది ఎటువంటి పనులు చేస్తారంటే, ఆ చేసిన పని వాళ్ళకు ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు, ఊరికి ఉపయోగపడదు. భగవంతుడు మీకు కూడా అవకాశం ఇస్తాడు. అవకాశం మీకు రాదనుకోకండి, అవకాశం ఇస్తాడు. మీకు జ్ఞానం కలుగుతుంది. ఆ ఉత్కృష్టమైన శాంతి, ఆ ఉదాత్తమైనటువంటి శాంతి, అభౌతికమైన శాంతి, అలౌకికమైన శాంతి, అది మిమ్మల్ని కూడా వరిస్తుంది. ఎప్పుడో వచ్చేది, ఎప్పుడో వస్తుంది, వస్తున్నది ఇప్పుడే వచ్చేసినట్టు మీకు అనిపిస్తుంది. అది ఈశ్వరు ప్రణాళికలు, నేను తెలియదు మనక్కర్లేదు, మీకు కూడా వస్తుంది ఆ శాంతిని, మీరు కూడా వారసలే. మనం ఏం చేస్తామంటే పదకొండులో సంవత్సరాలు ఆడ గురించి ఏళ్ళ గురించి ఆనాలు తీసుకుంటాం, తెలియదు చెట్టుకొని కూర్చోటం, అది అందరూ వర్షాకాలం మరీ ఎత్తి చూడలేదు, ఏ చెట్టుకొని కూర్చోటం పని చేతిలో పని లేదు, ఏ చెట్టుకొని లేదో ఆడ గురించి కూర్చోటం, ఆడ గురించి ఏళ్ళ గురించి ఆరా చేయటం, ఏ ఎవరైనా మోటార్సైకిల్ బీమానం ఎందుకు తడుపుతున్నాడు బీమానం అక్కడి నుంచి ఆరా చేయటం ఎందుకు, అయ్యా ఎవరి వాళ్ళ గురించి నువ్వు ఆరా చేయటం ఎందుకు, అదే నేనే మొదల కాలం గురించి లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుందో ఆరా తీసుకున్నావు, ఆరా తీసుకుంటే నువ్వు బాధపడతావు, ఇతరుల గురించి కాదు నీకు కావాల్సింది ఆరా, నీ గురించి నువ్వు ఆరా తీసుకో, నీ గురించి నువ్వు బాగట్టా చేసుకో, ఇతరుల గురించి కాదు నువ్వు బాగట్టా చేసింది, నీ గురించి నువ్వు బాగట్టా చేసుకో, నువ్వు జ్ఞానం ఎవరైనాకో నువ్వు శాంతి సామ్రాజ్యానికి, కాంతి సామ్రాజ్యానికి, ఉరుగు సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అవ్వాలనుకో, ఈ లోకానికి నువ్వు ఉపకారం చెయ్యాలన్నా చెయ్యగలవు, మీరు ఏదైనా లోకానికి సహకారం చేయగలవు, నీకేం లేనట్టు నువ్వు లోకానికి ఏం సహకారం చేస్తావు, నువ్వు నీ జ్ఞానం సంపాదించు, శాంతిని సంపాదించు, ముందు నీ మనసుకు నువ్వు కుదురు సంపాదించు, నువ్వు వివేకాన్ని సంపాదించు, అప్పుడు నీ ద్వారా లోకానికి ఎంతో ఉపకారం జరుగుతుంది. అందుకే మన దగ్గర రూపాయి అంటే ఎవరికైనా 10 పైసలు ఇవ్వగలం, మన దగ్గర రూపాయలు అయినప్పుడు ఎవరి వాళ్ళకి 10 పైసలు ఇస్తాం, మన దగ్గర శాంతి ఉంటే ఎవరి వాళ్ళకి శాంతి ఇవ్వగలం, మన దగ్గర జ్ఞానం ఉంటే ఎవరి వాళ్ళకి జ్ఞానం ఇవ్వగలం, మన దగ్గర కాంతి ఉంటే ఎవరి వాళ్ళకి కాంతి ఇవ్వగలం, మన దగ్గర ఏమి లేనప్పుడు ఎవరి వాళ్ళకి ఏమి ఇస్తాం, ఇంకా మనకే తింటానికి అన్నం లేనప్పుడు 10 మందికి అన్నం ఎలా పెట్టగలం మనం, అసలు మనం మన ఇంటికదే మనకు తింటానికి అన్నం లేదని మనం 10 మందికి అన్నం ఎలా పెట్టగలం, నీకు ఉన్నదేదో నీ ఇతరులకు ఇవ్వగల కానీ నువ్వు ఏం ఎలా ఇతరులకు ఇస్తావు, అంటే నువ్వు పండవలసినదే నువ్వు ముందు పోయింది, పొందిన తర్వాత నీ రాదు, నీ ద్వారా లోకానికి ఎంతో మీరు జరుగుతుంది, నువ్వు అనుకోక్కర్లేదు, అజ్ఞానం ఏం చేస్తున్నానంటే నేను ఏమనుకుంటాను జ్ఞాని, జ్ఞాని కూడా మధ్యభాగంలో వాడిగా ఎంతో పని జరుగుతుంది, అంటే జ్ఞాని ఎంత పని చేస్తాడంటే ఫ్యాన్ ఫుడ్ స్పీడ్గా తిరుగుతున్నప్పుడు ఆకులు కనుక్కోవటం, జ్ఞానం అంత వేగంగా జ్ఞాన ద్వారా అంత వేగంగా పని జరుగుతున్నట్టు, కానీ ఆ పని మన కళ్ళతో చూడలేనింత వేగంగా జ్ఞానం చూసే పని ఉంటుంది, కానీ మనకి కళ్ళకి అందటం లేదు కాబట్టి అది చేయటం లేదని మేము అనుకుంటాం, అత్తవారిని కూడా ఏమైనా బాధపడుతున్నారని మన సింగులు ఏదైతే పెద్దామని బాధపడి నానా బాధపడుతున్నాం అందరూ అందకుంటుంది అంటూ ఉంటారు, ఏం ఆడమా అక్కడికి ఎందుకు వెళ్ళావు, అంటే నీ దేహ ప్రారంభమే అదే ఖర్చు అవడానికి అక్కడికి వెళ్ళావు, అది ఇష్టంతో అనుభవిస్తే పోతుంది పునర్జన్మలో రాబోయే జన్మలో నీకు ఆ పరిస్థితి ఎదురవు, అంటే ఇందులో 2 రహస్యాలు ఉన్నాయి, నువ్వు అనుభవించే భాగం ఒక ఏదైనా భాగం మనకు ఇష్టంగా అనుభవించేసానికి ఇంకా రాదు, ఇష్టం లేకుండా అనుభవిస్తానుకో ఆ భాగం వచ్చి జన్మలో నీకు ఎదురవుతుంది, ఇది బాగా అర్థం చేసుకుంది, ఇష్టంతో అనుభవించేస్తే మళ్ళీ పోతుంది శాసనం లేకుండా పోతుంది, కానీ ఇష్టం లేకుండా అదే అనుభవించానుకో వచ్చి జన్మలో అదే సిద్ధమవుతుంది, ఒకసారి శృంగేరి పీఠాధిపతి పూర్వం పీఠాధిపతి ఎప్పుడో 50 ఏళ్ళ కింద పీఠాధిపతి ఏదో మాట అన్నారు, ఆ మాట ఎప్పుడు నేను దాటిపిస్తూ ఉంటున్నారు, భార్యకంటే ముందు భర్త చచ్చిపోవచ్చు, భర్తకంటే ముందు భార్య చచ్చిపోవచ్చు, ఈ భార్యని భర్తల్ని చచ్చిపోకుండా ఎక్కడ ఆపు చేయడం నేను అన్నాడు, ఆ పీఠాధిపతి అన్నాడు ఈ భార్యల్ని భర్తల్ని చచ్చిపోకుండా నేను ఎక్కడ ఆపు చేయగలను, నీ పిల్ల అవుతుంది పిల్ల అయిన తర్వాత ఇద్దరు ఒకసారి చచ్చిపోరు, భార్య కంటే ముందు భర్త చచ్చిపోవచ్చు, భర్త కంటే ముందు భార్య చచ్చిపోవచ్చు, అది మనం ఎక్కడ అది చేస్తాం, ప్రకృతిది అదేంటది ప్రకృతి తట్టుకునే శక్తి, జ్ఞానానికి సంబంధించిన మాటలు తట్టుకునే శక్తి నేర్చుకోగలవు, ఇద్దరు ఒక రోజున ఎలా చచ్చిపోతారని అడిగారు పీఠాధిపతి, ఇద్దరు ఒక రోజున చచ్చిపోతారు, అంటే మెంటల్గా మనం ప్రిపేర్ అయి ఉండాలి, మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి, భర్తను చచ్చిపోకుండా మనం ఆపు చేయగలము లేదా భార్యను చచ్చిపోకుండా మనం ఆపు చేయగలము అది ప్రకృతిది, కానీ లోపల మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, ఏదొచ్చిన సరే పరిస్థితి ఎలా ఉన్నా మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయితే మటుకు గొప్ప నేను ముట్టుకోదు, పైకి మామూలుగానే ఉండాలి, అందరిలాగానే ఉండాలి, అందరిలాగానే పని చేసుకుంటూ ఉండాలి, ఒక పక్క మైండ్లో నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండాలి, ఉదాహరణకి రేపే మనకు చావు వచ్చేస్తుంది కొన్ని మన మైండ్లో ప్రిపేర్ అయి ఉంటే చావు వచ్చే మనకు భయం ఉండదు, అంటే నేరుగా మొదటి కాలం ఉదయించేది అన్నీ వచ్చేస్తున్నాయి, ఏమొచ్చేస్తున్నాయి సంసారం వచ్చేస్తుంది, ఇష్టం వచ్చేస్తుంది, అయిష్టం వచ్చేస్తుంది, దేహభావన వచ్చేస్తుంది, లోకం కూడా వచ్చేస్తుంది, వీటితో పాటు దేవుడు కూడా వచ్చేస్తుంది, ఆ మొదటి తలంలో ఇస్తే ఎన్ని గొడవలు వచ్చి మీద పడిపోతున్నాయి అంటున్నారు భగవాన్, ఆ మొదటి తలం తెచ్చి కూర్చుంది అనుకోండి, ఆ దేవుడు కూడా వస్తుంది, లోకం కూడా వస్తుంది, ఇష్టం కూడా వస్తుంది, అయిష్టం కూడా వస్తుంది. ఏదో సచ్చిపోయిన మంచి రకాలకి వెళ్ళిపోయిన తలంపులు వస్తూ ఉంటాయి. ఇంక అర్థవంశం స్వర్గలోకము నరకలోకము ఏదో వస్తూ ఉంటుంది. మరి లేకపోతే ఏదో కూడా వస్తుంది. అన్ని మొదటి తలంపు వచ్చిన తర్వాత అన్ని వస్తున్నాయి. అది లేకపోతే ఏది లేదు. అదే ఆ మొదటి తలంపు ఉంటే నువ్వు ఉన్నావు, ఆ మొదటి తలంపు ఉంటే దేవుడు ఉన్నాను, ఆ మొదటి తలంపు ఉంటే ప్రపంచం ఉంది, ఆ మొదటి తలంపు ఉంటే దేవుడు ఉన్నాడు, ఆ మొదటి తలంపు ఉంటే పూర్వజనం ఉంది, ఆ మొదటి తలంపు ఉంటే రాబోయే అజ్ఞానం. అది లేకపోతే ఏది దగ్గర ఉన్నది నీవే, అంతటా నీవే, నీకు కనిపించలేదు, దేవుడు లేదు, వెళ్ళక్కర్లేదు, రావక్కర్లేదు. ఆ మొదటి తలంపు నీకు అడిగిపోయింది అనుకోండి, ఇంకా అనుకోండి మాట వరుసకి, అప్పుడు శ్రీరాముడు వచ్చి మీకు కనిపిస్తాను, ఇంకా నేనే దశరథ కుమారుని పూర్వం నేనే రాముడికి వచ్చాను చెప్తాడు అనుకోండి, నేను అదే మీకు చూడాలని కూడా అనిపించదండి. అదే మీ హృదయంలో నా అంతస్తు, ఆ హృదయంలోని సౌందర్యం, ఆ హృదయంలోని శాంతి, ఆ హృదయంలోని వండర్స్ ఇటువంటి లేకుండా నిజంగా దేవుడు వచ్చి మీకు కనిపించిన మీ కళ్ళు వచ్చి చూడాలనిపించదండి. అంటే ఆ లోపల అంత ఆనందం, ఆనంద సముద్రం, ఆ శాంతి సముద్రం ఉరకలు వేస్తూ, ఉరకలు వేస్తూ, కెరటాలు వేస్తూ వచ్చి మీ సహస్రాలను ముంచేస్తున్నట్లు. నిజంగా దేవుడు కనిపించేది మీరు చూడాలని మీ ఇష్టం లేక కాదు. ఆ సుఖ సముద్రంలో, ఆ సుఖ సముద్రం ఎప్పుడైతే మీ హృదయంలో తొమ్మిది సహస్రాలను వచ్చేసిందో అప్పుడు మీకు నిజంగా దేవుడు కల్పించినా మీకు చూడాలని అనిపించదు. అక్కడదాకెళ్తుంది ఎక్కడో ఆ సుఖ సముద్రం దాకా ఎందుకు? మనకి ఏదైనా ఇష్టమైన వస్తువు తింటున్నాం అనుకోండి, జిన్ను అంటే మనకి బాగా ఇష్టం అనుకోండి, అది ఆ జిన్ను తింటున్నాం అనుకోండి, పక్కన పక్కన ఎవడో వచ్చి సూర్యుడు వండవయ్య తర్వాత చేయదు కానీ ఉందంటాం, ఆ జిన్ను తిరిగి ఆనందంలో వండవయ్య తర్వాత చేయదు కానీ ఊరుకు ఏంటి మామూలు జిన్ను తింటే మనకి ఇంత ఆనందం వచ్చేస్తా అంటే ఆ సుఖ సముద్రం పొందినప్పుడు ఇంకా ఎలా ఉంటుందని మీరు ఆలోచించుకోండి. అక్కడలాగేందుకు మనకి నిద్ర వస్తాం అనుకోండి, ఎవరో సూర్యుడు మారుతాడు అనుకోండి, ఈ సూర్యుడు ఎందుకు లోపల చూడాలని నేను నిద్ర వస్తాను అంటాం. ఇది మన అనుగ్రహే, ఏంటిది మన అనుగ్రహే అంటే నిద్ర సుఖాన్నే నువ్వు, ఆ నిద్ర సుఖాన్నే నువ్వు కోరుకుంటున్నావు అనుకో, నిద్ర నీకు నిద్ర వచ్చేస్తాను అనుకోండి, నువ్వు ఏదో కాదు మీకు ఇష్టం అనేది వచ్చే సూర్యుడు మారిపోతాడు ఎలా రేపు మాట్లాడవాలి ఇల్లంటారు. అంటే ఆ నిద్ర సుఖమైంది మనసు అంత కోరుకున్నప్పుడు, ఆ జిన్ను సుఖమైంది మనసు అంత కోరుకున్నప్పుడు, ఆ హృదయంలో సుఖ సముద్రం, ఆ శాంతి సముద్రం పొంది నీ సహస్రాలను ఉంచేస్తంటే దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, లోపం ఉంటే ఏంటి లోపం లేకపోతే ఏంటి, అంత మీరే. ఇంకా అక్కడ కొరత ఉండదు, విరుత ఉండదు, పోత ఉండదు, రాక ఉండదు, వేయం ఉండదు, కన్నీ ఉండదు, అంత మీరే. అంటే భగవాన్ దగ్గర గొప్పతనం ఏంటంటే మధ్య మధ్య మాటలు చెప్తూ ఉంటాడు, చెప్పి చెప్పి ఒకసారి ఏం చేస్తా అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలా అది ఆ డెస్టినేషన్ చూపిస్తూ ఉంటాడు. మామూలుగా చెప్తూ ఉంటాడు, మామూలుగా బాధ మీకు చెప్తూ ఉంటాడు, చెప్పి ఏం చేస్తా అంటే మీరు ఏది పొందాలో అన్నట్టుగా మనకి మనకి జ్ఞాపకం ఉంది, ఇక్కడ ఆగిపోద్దు అది పొందవలసింది. మీరు ఆహారంలో నియమం అవసరం, నిర్గట్లో నియమం అవసరం, ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, నియమం లేనిలోకి ఆహార నియమం మొత్తం లేనిది, మనసు ఆహారంలో ఉంచే తయారవుతుంది, మైండ్ మేడప్ ఫుడ్ అంటే ముద్దట్లో జాగ్రత్తగా ఉండండి, చేసే సహవాసాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, అసలైనప్పుడు మాట్లాడండి, ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడుతుంటే మీకు అహంభావం పెరుగుతుంది, ఎక్కువ ఆలోచించండి, తక్కువ మాట్లాడండి, తక్కువ ఆలోచించి ఎక్కువ మాట్లాడద్దు, తక్కువ ఆలోచించి ఎక్కువ మాట్లాడుతుంటే అందరికీ తెలిసి మీరు హత్య చేయాలి అని చెప్తా ఉంటారు. ఇదే పరమార్థం కాదు, మీ ఆహారమా మామూలుగా ఆహారం సరిపడి తీసుకుంటారనుకోండి, అలాగే ప్రకృతి చేసే వాళ్ళందరూ బయట ఆత్మీయంగా అయిపోవాలి. బీమారంలో ప్రకృతి హాస్పిటల్లో ప్రకృతి చేసే వాళ్ళు అందరూ, మీకు అర్థమవుతుందా, హైదరాబాద్లో ప్రకృతి హాస్పిటల్లో ప్రకృతి చేసే వాళ్ళు అందరూ కేవలం ఆహార నియమాల్లో జ్ఞానం వచ్చేస్తే అది ప్రకృతి హాస్పిటల్ సో ఇబ్బంది రోజు యజమానం, సో ఇబ్బంది పొట్ట కడిగించడం రోజు యజమానే, ఏదో లెక్క ఏదో వాళ్ళ లెక్క ప్రకారం ఏదో సర్టిఫికేట్లు ఏదో పెడతారు, దానివల్ల ఆహార నియమాలు బాగుంటాయి చెప్పుడే మనకి ప్రయోజనం రాకుండా పడతాం, దానివల్ల జ్ఞానం వచ్చేస్తే మరి మరి ప్రకృతి వేదం చేసే వాళ్ళందరికీ బాడి జ్ఞానం అయిపోవాలి, దానివల్ల రాదు దేవుడు అది దొరికే సహకారం. ఆహారంలో జాగ్రత్తగా ఉంటే మనకి సహకరిస్తుంది జ్ఞానం సంపాదించుకోవడానికి, అంటే శరీరాన్ని కండిషన్లో ఉంచుతుంది, మనసును కండిషన్లో ఉంచుతుంది, మీరు జ్ఞానం లేదు మీ ముఖం తిరిగి ఉంటే అది సహకరిస్తుంది, అందుకని ఆహార నియమంగా ఉంటుంది జ్ఞానం వచ్చేస్తుంది కాదు. అంటే ఆహారం అయితే శరీరం మన స్వాధీనంలో ఉంటుంది, మనసు స్వాధీనంలో ఉంటుంది. అంటే చాలామంది ఏం చెప్తారంటే నేను ఆకలిగా ఉండగానే తెలిసిపోదని చెప్తాను, నేననే తలంపు తెలుస్తాను, తెలుస్తాను ఓకెట్టేస్తున్నారు, నేననే తలంపు నేను తెలుస్తాను, నేనే తలంపు దగ్గర కలగాపలగా అయిపోతాను, చూడటం లేదు. ఆ బలం చూస్తుంటే మనం కూడా తలంపు చేస్తున్నాం. ఎలా కాదు, మిగతా తలంపులు అయ్యి మనకు అన్ని తలంపులు వస్తున్నాయి. మిగతా తలంపులు అయ్యి నేననే మొదటి దాంట్లో విడదీయాలి. దాన్ని ఇప్పుడు భగవాన్ చెప్పిన ఏంటో అనేక తలంపులు మీకు వస్తాయి. అనేక తలంపులు ఇంకా మిగతా తలంపుల నుంచి నేనే తలంపులు విడదీయాలి. అది ఆ తలంపులతో మీకు కలిపేయకూడదు. ముందుగా మిగతా తలంపులను దాంట్లో సపరేట్ చేయాలి. ఆ మూల తలంపు ఏదో ముందు పట్టుకోవాలి. ఆ మూల తలంపు నువ్వు పట్టుకున్నాక దాని మూలంలో దాన్ని ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకు కోటి తలంపులు అని నేను ఏం చేయవు, అవి కూడా అణిగిపోతాయి. ఇంత తగ్గిపోతాయి, దీన్ని నువ్వు దేశం ఉన్నాయి కాబట్టి బాగా అర్థం చేసుకోండి. అసలు నేననే తలంపు తల దాని మూలంలో తర్వాత ఎదురు కానీ బోడు మనకి అనేక తలంపులు ఉన్నాయి. కోపం వచ్చింది, కోపం అహంకారం కాదు. ఏ తలంపుకైతే కోపం వచ్చిందో అది అహంకారం, అది మూల తలంపు అని చెప్తారు. ఆ మూల తలంపు ముందు పట్టుకో. ఆ మూల మిగతా తలంపులను దాన్ని సపరేట్ చేసి ఆ మూల తలంపు ముందు పట్టుకో. ఆ మూల తలంపుని పట్టుకుని దాని మూలంలో దాన్ని పంపడానికి ప్రయత్నం చేయి. అప్పుడు మూల తలంపుని పట్టుకుని మూల తలంపుని అప్పుడు నువ్వు దాన్ని క్యాచ్ చేసి దాని మూలంలో నువ్వు పంపడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే సృష్టికర్త ఉన్నాడో, ఎక్కడైతే కంట్రోల్ ఉన్నాడో, ఎక్కడైతే నీ నియమించేవాడు ఉన్నాడో, అక్కడి నుంచి బయలుదేరి వస్తాను. నది ఏ విధంగా అయితే సముద్రంలో కలుస్తుందో, ఏంటో దేవుని తరం ఎప్పుడైతే తన మూలంలో అణిగిపోయిందో, అణిపో అప్పుడు కూడా వంటావు, వండవని అనుకోకు. అప్పుడు కూడా వంటావు, వండవని అనుకోకు. అప్పుడు ఏమవుతావు, నువ్వు ఆ లోపలను వస్తే ఇప్పుడు ఏదైతే అయితే అహంభావం నీకు నేరుగా వ్యక్తం అవుతుందో, ఆ లోపల సంతోషం నీకు ప్రాణుగా వ్యక్తం అవుతుంది. అప్పుడు నీకు భూమిని చూడాలనే బుద్ధి కూడా నీకు కలగదు. ఆ మూల తలంపు మూలం నువ్వు తెలుసుకోలేదు అనుకో, నీ ఉపాసన బలం వల్ల నీకు దేవుడు కల్పించాడు అనుకో, రాముడు కల్పించాడు అనుకో. కనిపిస్తే కనిపించవచ్చు, ఉపాసన బలం వల్ల కనిపించవచ్చు. ఆ రాముడు నీతో మాట్లాడవచ్చు, నీతో నువ్వు రాముడితో మాట్లాడవచ్చు. నీ మనసు ఎంత లేదు, నీ దేహం ఎంత లేదు, నీ లోకం ఎంత లేదు, ఆ మాటలు కూడా అంతే లేదు. ఓడి మన పరమేశ్వరుని ప్రార్థన చేయొచ్చు, ఆయన మనకు దర్శనం ఇవ్వచ్చు, ఆయన వరాలు మనకు ఇవ్వచ్చు, ఆ వరాలు మనం పొందొచ్చు. ఇవన్నీ ప్రకృతిలో భాగాలే, ఇవన్నీ మాయలో భాగాలే. ఇది పరమ సత్యం అనేది కాదు, ఇది ఐతిమే తృప్తం అనేది కాదు. ఏ మార్గంలో ప్రయాణం చేసిన నువ్వు పొందవలసింది ఏంటో అది మటుకు నువ్వు డెస్టినేషన్లో పెట్టుకో. అంటే భగవాన్ ట్వీట్ చేస్తూ మధ్య మధ్యలో మనకు చూపిస్తాం. వారు నువ్వు పొందవలసిన వస్తువు నీ సుమా అని చూపించుకో. మిగతా అన్ని కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. భగవాన్ అంటున్నారు, ఆ మనోమూలాన్ని తెలుసుకోవడం కోసం నువ్వు విరామం లేకుండా పని చేయాలి. అంటే చదువుకున్నవాడు ఎంత కష్టపడి చదువుకుంటాడు, ధనం సంపాదించేవాడు ఎంత కష్టపడి ధనం సంపాదించుకుంటాడు, నిశ్చయించలేకుండా విరామం లేకుండా దాని పండితే ఇంట్లో ముంచేసి ఇంట్లో మనం మనిషిని ముంచేస్తే ప్రాణాల కోసం ఎలా కొట్టుకుంటాడు. అలా ఇంత తపంతో అంత నీళ్ళు రాముండ దాన్ని పొందాలని మన శిల్పి ఏం చెప్పడం, టుద్ది ఆర్ నాట్ టుది, టుద్ది ఆర్ నాట్ టుది, వండటమే ఊడిపోవటం, వండటమే టుద్ది ఆర్ నాట్ టుది, ఉండటము. అటువంటి కొత్త విషయం తోటి మనం మనం చేస్తే అది నువ్వు పొందుతావు, ఉండటము ఊడిపోవటం. అది నువ్వు డెస్టినేషన్ అది మర్చిపో. ఇంట్లో ఉండొచ్చు, లేదా సమాజం దగ్గర ఉండొచ్చు. భగవంతుడు నీ శరీరం ద్వారా ఏ పని చేయటం, నిర్మాణం ఏ ప్రారంభం, ఏ ప్రారంభం నీకు అప్పగించాడు ఆ పని నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు. ఆ పని ఏ పని అయితే నీకు పురమాయించాడు ఆ పని చేసుకుంటూ ఉండొచ్చు. కానీ గమ్యం మటుకు దృష్టి దానికోసం ఏ వస్తువునైతే నువ్వు పొందాలనుకున్నావు, ఆ వస్తువుని పొందడం దాని గమ్యం, నీ గమ్యం ఏంటో దాన్ని పొందడం కోసం మీరందరూ కృషి చేయాలి. ఎవరితో మాట్లాడచ్చు, లేదా జపం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, సమాజంలో నీ ఒంటి పని నువ్వు చేయొచ్చు సామాజిక స్పృహతోటి. కానీ పొందవలసింది ఏదేమంటే గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీరు బిజినెస్ వ్యాపారం చేస్తున్నారు, మీరు బిజినెస్ వ్యాపారం కోసం చేస్తున్నారు, మీరు ధనం సంపాదించడానికి చేస్తున్నారు, మీకు అర్థమవుతుందా? అలా లోపల మీరు ఏ పని చేసినప్పటికీ మీ దృష్టి దానికై మనం పొందవలసింది అని గమ్యం పెట్టుకోండి. వ్యాపారం చేసేవాడు ధనంలో ఎవరి మనసును పెట్టుకుంటాడు, దానికల్లా మనం పొందవలసిందనే. లోకంలో మీరు ఎవరితో మాట్లాడినా ఏ పని చేసినా మీ పొందవలసినటువంటి గమ్యం ఏంటో మీరు మర్చిపోవద్దు. దానికోసం దుర్మిరంగా పనిచేయండి, అనుభూతంగా పనిచేయండి, విశ్రాంతి లేకుండా పనిచేయండి. భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడని చెప్తున్నాడు కదా, నిజంగా ఉన్నాడనుకోండి ఇంటి ఎందుకు కనపడుతుంది కదా. ఇప్పుడు భగవాన్ ఉన్నారు, మీ వాసన యొక్క వేగం వల్ల, మీ తలంపుల యొక్క వేగం వల్ల, మీ అలవాట్ల యొక్క వేగం వల్ల వాడు కనపడుతుంది కానీ వాడు లేకపోవడం వల్ల కనిపించకపోవడం కాదన్నాడు. మీ తలంపుల్ని, మీ వాసనని, మీ సంస్కారాన్ని మూట కట్టి పక్కన పెట్టు, పెట్టిన తర్వాత మీరు ఉన్నాడో లేదో చూడు అన్నారు. ఇప్పుడు మీ మనసు బాగుంది కానీ ఎందుకు వెళ్తుంది, మనిషిని బాహ్యలోకానికి ఎందుకెళ్ళాలి? లోపల వాసన అంటే
లోపల
గౌతమ బుద్ధుడు మా చెప్పాడు, ఈ మనసులో మా ఎక్కడ ఉందంటే బాగా అర్థం చేసుకోండి. బుద్ధుడు చెప్పిన రహస్యం, ఈ మనసులో మా ఎక్కడ ఉందంటే సరిగ్గా ఏ తలంపు వచ్చిందని మనకి ఆ తలంపు ఉంటే నిజం మిగతా అబద్ధాలు అనిపిస్తారు. మనకి ఏదో ఒక వాసన బలంగా పనిచేస్తామనుకోండి, ఈ ప్రేకాటాడు కూడా ఉన్నానుకోండి ఉదాహరణకి, ఆ ప్రేకాటాడని బాగా ఇష్టం ఉందనుకోండి, అది కూడా వాసన, అది కూడా వాళ్ళు ఏమనుకుంటారండి, ఇంక ప్రేకాటి తప్పించి లోక ఏంటి, ఆ తలంపు ఉంటే నిజం అనిపిస్తున్నాయి. అలా సారా తాగడం అలవాటు ఉందనుకోండి, ఇది ఆస్తి లేదు, జోలు లేదు, ఊరు లేదు, దేశం లేదు, అది ఉంటే ఆ తాగు ఉంటే నిజం కింద వాడికి అనిపిస్తుంది. అంటే ఏ తలంపు అయితే నీకు ఉందో, అలా ఒకరు ధనం బాగా సంపాదించిన ఇష్టం అనుకోండి, ధనం తప్పించి ఇంత లోకంలో ఏం లేదు, అంటే ఏ తలంపు అయితే ఎప్పుడు వచ్చిందో ఆ తలం పెడితే నిజం మిగతా అయినా అబద్ధాలని అనిపిస్తున్నారు. మా ఎక్కడ ఉండటం బుద్ధిని చెప్పారు మీరు నమ్మద్దు, మనం ఇంటిగా కూర్చొని ఆలోచిస్తే మనకే తెలుస్తుంది, మనకు అనేక తలంపులు వస్తున్నాయి, ఏ తలంపు వచ్చినప్పుడు అది ఉంటే నిజం అనిపిస్తున్నట్టు. మీరు ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకోండి, బుద్ధిని చెప్పాడు మీరు నమ్మక్కర్లేదు, మీకు ఏ తలంపు అయితే ఇంటికి ఏ తలంపు వస్తాడు, ఇవాళ తలంపు వస్తుంది, ఇవాళ తలంపు వచ్చినట్టు మీరు ఉంటే నిజం గేయ నిజం కాదనిపిస్తుంది, రేపు ఇంకో తలంపు వస్తుంది అది ఉంటే నిజం గేయ కాదు, ఏ తలంపు అయితే మిమ్మల్ని బంధిస్తాడో అది ఉంటే నిజం తాత్కాలికంగా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇదే మాయ అంటే అదే నిజమని మీకు అనిపించినప్పుడు దాన్ని మీరు ఎందుకు చేయలేరు? ఇంకా మీ అహంభావం ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నా మనం చెప్పండి, మనం ఏం పోగొట్టుకోవడం మనకి ఇష్టం లేదు, అది వెళ్ళిపోవడానికి దానికి ఇష్టం లేదు, పొందేదే ఇలాంటి బాధ పెట్టడానికి మనం ఇంట్లో మనం వెళ్ళిపోవాలంటే దానికి ఇష్టం లేదు, అది దాన్ని పోగొట్టుకోవడం మనకు కూడా నిజంగా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు చెప్పండి, చెప్పండి మేడం. అదే మనం అనుకోవటం, అహంభావం పోగొట్టుకోవడం మనకి ఎందుకు ఇష్టం లేదు, అదే మనం అనుకున్నప్పుడు మనం మనం ఎలా పోగొట్టుకుంటాము? మీరు రోగం వచ్చిందనుకోండి, రోగం మీరని అనుకోరు, రోగం మీరని అనుకోరు కాబట్టి రోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అహంభావం పోగొట్టుకోవడానికి మీకు ఇష్టం లేదు, ఇంకెందుకు ఇష్టం లేదు? అదే మనం అనుకోవటం, మనం మనం ఎలా పోగొట్టుకుంటాం, మా ఎంత ఇక్కడ ఉంది అంటే దాని చుట్టూరు తిరుగుతున్నాం, చనిపోయే వరకు దాని చుట్టూరు తిరుగుతున్నాం. భగవాన్ చెప్తారు ఈ శరీరానికి రూపం ఉంది కానీ దానికి రూపం లేదు, దేనికి రూపం లేదు, అహంభావానికి రూపం లేదు, పోయి రూపం లేదు అలా పడి ఉంటుందంటే పడి ఉంటుందట, ప్రతి జన్మలను ఏదో రూపాన్ని పట్టుకుంటుందట, దానికి రూపం అనేది ఏదో పక్కన ఎలా పడి ఉంటుందంటే పడి ఉండదు, అంటే ప్రతి జన్మలను ఏదో దేహం వస్తుంది, ఆ దేహం అనేది అలా పట్టుకుని ఉంటుందట, మళ్ళీ ఆ దేహం చచ్చిపోతుంది కదా మళ్ళీ కొత్త దేహం వస్తుంది, మళ్ళీ దాన్ని పట్టుకుంటుందట. దానికి రూపాలు మార్చడం తెలుసు, నామాలు మార్చడం తెలుసు, రూపాన్ని మార్చి పాత రూపాలను వదిలేసి కొత్త రూపాన్ని పట్టుకుంటుంది, పాత పేర్లు వదిలేసి కొత్త పేర్లను పట్టుకుంటుంది, రంగులు మారుస్తుంటుంది, అది మటుకు మిమ్మల్ని విడిచిపెట్టదు అని చెప్పారు. ఎవరో అవతార భూషుడు యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల, గురువు యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల, సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల మనం అది మనం విడిచిపెట్టాలి, కానీ అని తొందరగా మనకు తీరుగ్గా దాంట్లో నుంచి బయటపడ్డాడు. అది స్వప్రయత్నము కాల పరిపక్వము ఈశ్వర కటాక్షం. ఆ చివరి మీకు దొరికేటప్పుడు మీకు ఎన్ని తెలియచేటప్పుడు మీకు ఎంత సాధారణంగా మీ తలకిందులుగా తపస్సులు చేసాము, ఆ చివరి మీకు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈశ్వరుడు యొక్క కృప లేకుండా, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా గడప దాటలేము మనం. ఒకటి జ్ఞాపకించుకోండి, మీకు ఆ పరమాత్మ లేదనుకోండి, ఆ సంతోషం లేదనుకోండి, ఆ సత్యవస్తువు లేదనుకోండి, రమణ మహర్షికి తెలియదు, రామకృష్ణ పరమశివు తెలియదు, వశిష్ఠుడికి తెలియదు, ఉంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా అది లేదనుకోండి వాళ్ళకి తెలియదు, ఉంది కాబట్టి తెలుసు, ఇదే లేదు, లేదు ఎక్కడి నుంచి వస్తుంది, ఉన్నదే ఉంది, లేదు లేదో లేదు, లేని దానికి ఉండటానికి లేదు, ఉన్నదానికి లేకపోవడానికి లేదు, ఇది నిశ్చయం, ఇదే దేశ ఫైనల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. కొంతమంది ఉంటారండి ఇక్కడ ఎలా చెప్పాడండి, ఎంత ఇబ్బంది, ఆ నాలుగో ఇబ్బంది అర్జునం పూర్వమా నువ్వున్నా నేనున్నాను, తర్వాత కూడా నువ్వుంటావు నేనుంటావు అన్నాడు, నాకు ఎలా చెప్పాడంటే ఇక్కడ ఎలా చెప్పాడంటే అన్నాడు, నువ్వు ఉంటుంది నేను ఉంటానంటే ఇలా నిజం, మీరు కంచుకోట్లో గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం ఇలా నిజం, కానీ పారమార్థిక సత్యం కాదు, అంటే ఇలా నిజం వ్యవహారిక సత్యం, అర్జున పూర్వం నువ్వు అన్నావు నేను అన్నానని చెప్పాడు, అంటే పారమార్థిక సత్యం కాదు వ్యవహారిక సత్యం, కానీ పారమార్థిక సత్యం ఇది ఏది ఉండలేదో ఏం లేదు, నేను ఉండడానికి లేకపోవటానికి లేదు, లేని దానికి ఉండటానికి లేదు, ఇది విషయం. మిగతా విషయాన్ని శ్లోకాలు చెప్పాడు, కొంచెం ద్వైతపరంగా చెప్పాడు, అద్వైతపరంగా చెప్పాడు, విజయమ్మ జీవుడు యొక్క అంటే ఆ జీవుడు యొక్క స్థాయిని బట్టి వాడు పిలకబెట్టుకుని వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఆ స్థాయిలో వాడు పిలకబెట్టుకుని పైకి తీసుకురావడం కోసం రకరకాల శ్లోకాలు చెప్పాడు. ఆ శ్లోకాలన్నీ సాధకం ఉద్దేశించి చెప్పాడు, కానీ ఇది మటుకు ఫైనల్ ఎవడొస్తాడంటే ఆ సుప్రీం స్టేట్కి, ఆ ఫైనల్ స్టేట్కి ఎవడొస్తాడంటే జీవముక్తి ఎవడవుతాడంటే నీ దేహం ఉండాలి చచ్చిపోవాలి, దేహం ఉండాలి, దేహం ఉండగా నీకు చావు రావాలి, అప్పుడు నువ్వు జ్ఞానం అవుతావు. బాడీ ఉండగా నీకు చావు రావాలి, బాడీ ఉండగా అంటే నీ బాడీలో ఉండాలి నీకు చావు రావాలి, అప్పుడే నువ్వు జ్ఞానం ఉంటే అప్పుడు జ్ఞానం అవుతావు. అయితే రెండు మనుషులు ఎవరైనా వచ్చి రెండు మనం ఎలా బతకమంటారు అని అడిగేవాడు. ఆయన ఏమైనా చచ్చినవాడే బతుకనేవాడు, ఆయన ఏమో చచ్చినవాడలో బతుకు, చచ్చినవాడలో బతుకు జ్ఞానం వచ్చేస్తుంది. నువ్వు బాడీలో ఉండాలి, బాడీలో ఉండాలనికి నువ్వు చావు రావాలి, బాడీలో ఉండాలి నీకు చావు రావాలి, అప్పుడు ఏమవుతావు నువ్వు జ్ఞానం ఏమిటవుతావు. శరీరానికి పుట్టుకుంది, శరీరానికి చావు ఉంది, చైతన్యానికి పుట్టుకోలేదు, చైతన్యానికి నువ్వు చావు లేదు, పుట్టింది చనిపోతుంది. ఎవరు ముసలవాళ్ళు పాపం లేదు, నాకు రోజు దగ్గరికి వచ్చేసి భగవాన్ దగ్గర ఉంటే భగవాన్ దగ్గర పుట్టింది చచ్చిపోతుంది నీకెందుకన్నారు. ఆ పుట్టింది నువ్వు కాదు కదా, పుట్టింది ఏదో చచ్చిపోతుంది, చచ్చిపోయింది నా పడుతుంది, అది నువ్వు కాదు కదా, అది అవంతే, అది ఏం చదివి తరం పడు, నీకు ఎక్కడ శక్తిలో కూడా నాకు నీకు అందాలు కనపడన్నాడు. ఒకసారి చలంబారిని అడిగాను, ఉపనిషత్తులకి భగవాన్ బోధకు తేడా ఏంటని. అన్నారు రెండు డబ్బాలు తిన్నన్నారు, రెండు డబ్బాలు తీసుకోండి, చిన్న చిన్నది పచ్చపప్పు కందిపప్పు వేసుకుంటాల్సిన డబ్బాలు రెండు డబ్బాలు తీసుకోండి అన్నారు. ఉపనిషత్తులకి భగవాన్ బోధకు తేడా చెప్పారని రెండు డబ్బాలు తీసుకోండి, మనం మనపప్ప వేసుకుంటారు కదా డబ్బాల్లోనే, శేషాలోనే వేసుకుంటారు కదా, రెండు డబ్బాలు తీసుకున్నారు. ఒక డబ్బాలో కాసు బంగారం అని అన్నారు, ఇంకో డబ్బాలో కాసు బంగారం అని అన్నారు, అది రాళ్ళు ఉన్నారు ఏదో ఒక డబ్బాలో ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్ని డబ్బాల్లోనే బంగారం ఉంది, ఈ రాళ్ళులోని డబ్బాలో వచ్చింది డైరెక్ట్గా పెట్టేసుకున్న బంగారం చూసేసుకొచ్చాట. ఈ రాళ్ళని డబ్బాలో కూడా బంగారం ఉంది, కానీ రాళ్ళు ఎగ్గింటుకుని ఎగ్గింటుకుని ఎగ్గింటుకున్న బంగారాన్ని ఇది అది ఉపనిషత్తులు బోధ, ఇది భగవాన్ బోధ అన్నారు. అందులోనే బంగారం ఉంది, ఇందులోనే బంగారం ఉంది, ఈ భగవాన్ బోధ మనం డైరెక్ట్గా చెయ్యి ఆపడం చూసేసుకోవటం. మిగతా డబ్బాలో కూడా బంగారం రాలిపోలేదు, అక్కడ కూడా బంగారం ఉంది, అది ఏం గెంతుకోవాలి అక్కడ, ఈ రాళ్ళని గెంతుకుని గెంతుకుని గెంతుకుంటే లేదా మీకు ఆ బంగారం అది ఉపనిషత్తులు ఇది భగవాన్ అన్నారు. ఏం చేయాలంటే ఉపనిషత్తులు ఏదో ఒక మంచి విషయం చెప్పడం కోసం నానా రకాల కూడా నీకు చెప్పుకొస్తాడు భగవాన్, రకాలు డైరెక్ట్గా చెప్పి ఏవి చెప్పేస్తాడు. అదే డాక్టర్ శాస్త్రి గారు అదే భగవాన్ మీరు తిరగబడ్డారు, మీకు ముద్దులేదు మెచ్చుకోలేదు, ఎప్పుడు చెప్పింది నిలబడతాడు కదండి, మీకు ముద్దు మెచ్చడానికి ఏం లేదు అని ఒకసారి గణపతి శాస్త్రి గారు భగవాన్ అడిగారు. అది భగవాన్ అన్నారు, ఇదే సినిమా వినోదం, నీ వినోదం కోసం నీ సినిమా, నీ వినోదం కోసం నీ సరదా కోసం నీ అబద్ధాలు అక్కడ చెప్తాను, నీ సరదాల కోసం నీ అబద్ధాలు అక్కడ చెప్తాను. ఒకసారి మీరు నేను బలవంతం చేస్తానని కొన్ని అబద్ధాలు చెప్పను చెప్పకుండా చెప్తాను, ఎంత వరకు నేను చెప్పి నేనే అబద్ధంగా నేను చివరి మీరే చెప్పాను, ఇప్పుడు ధనశుద్ధి ప్రసంగం చెప్తున్నాను, చెప్పి చెప్పి ఆకలి ఎంతవరకు నేను చెప్పి నేను ఎవరు నా మధ్య ఎంతవరకు నేను చెప్పి నేను అబద్ధంగా నేను చెబుతానుకున్నప్పుడు నీకు ఏమవుతుంది మనస్సు. ఒకవేళ మీరు భగవంతం చేస్తే అబద్ధాలు చెప్పకుండా చెప్తాను, ఆకలి మరి నాకు నేను చెప్పాలి ఇంతవరకు నేను చెప్పి నేను అబద్ధం పడి అబద్ధాలు చెప్పి ఇది అన్నీ అబద్ధం చెప్పడం ఇంకా చెప్పి ఇది దరిద్రం చెప్పేస్తే చెప్పుకోవచ్చు, అందరూ గులకరాలు కలపడం అంతట. మనకు కొంతమంది శ్రీనిధ్యంగా కనిపిస్తారు, కొంతమంది దేవుడిగా కనిపిస్తారు, మనందరూ అనుకుంటాం కదా వాళ్ళు మీకు శ్రీనిధ్యాన్ని వీళ్ళకి దేవాన్ని ఎలా మనం సంసార పక్షం కూడా అనుకుంటారు కదా, అదంతా మనస్సు, అదంతా మనస్సు. అంటే మీకు దేహభావం ఉన్నప్పుడే స్నేహితులు లేదు, కానీ దేహభావం లేకపోతే స్నేహితులు లేరు, విరోధులు లేరు, దానికి స్నేహితులు లేడు విరోధులు లేడు. బయట అనుకోవచ్చు, ఇతడి అనుకోవచ్చు, కానీ వారికి మన దృష్టిలో స్నేహితులు లేదు అంటే వారి బొమ్మలు అడిగితే బ్రహ్మమే, ప్రతి చిన్న విషయానికి భయపడతారు. ఓం అభయ ప్రభాయ నమః, రమణ నామాల్లో అష్టోత్తరానికి వస్తుంది, ఓం అభయ ప్రభాయ నమః. అంటే నీకు భయం లేని స్థితి ఎప్పుడు కలుగుతుంది, నీకు మోక్షం వచ్చినప్పుడు భయం లేని స్థితి, అప్పుడు వరకు ఎంతో కొంత నీకు భయం ఉంటుంది. నీ అత్తగారిని చూసో లేకపోతే నీ ఆయన చూసో నీ నాన్నగారిని చూసో నీ చోడగారిని చూసో ఎవరైనా చూసి ఎంతో కొంత భయం మీకు ఉండొచ్చు, అభయ స్థితి పొందే వరకు మోక్ష స్థితి పొందే వరకు భయం విడిచిపెట్టదు, ఎంతో మంది ఎంతో కొంత నీకు మరి భయం ఎంత అవుతూ ఉంటుంది, ఆ పరాకాష్ట పొందినప్పుడు నీ నా భయం విడిచిపెట్టేస్తుంది. ఓం అభయ ప్రభాయ నమః, ఇందులో వస్తుంది, ఇందులో అష్టోత్తరం భగవాన్ అష్టోత్తరం అంటే అభయాన్ని నన్ను ప్రదానం చేస్తాడు. అభయ స్థితి అంటే మోక్ష స్థితే, బయట ఉన్నప్పుడు భయం వస్తుంది, అద్వైతంలో భయం లేదు, ద్వైతంలో భయం ఉంది. ఎప్పుడైతే ద్వైతం వచ్చిందో అప్పుడు భయం వచ్చేస్తుంది, ఎప్పుడైతే ద్వైతం వచ్చిందో అప్పుడు అసూయ వచ్చేస్తుంది, ఎప్పుడైతే గ్రహించి వచ్చిందో అది దుఃఖం వస్తుంది. మీకు అద్వైత స్థితిలో ఇంకా మగ్గు లేదు. అంటే అద్వైత సిద్ధి గ్రహించండి. అద్వైత వాసన రావడానికే కొన్ని పేరు జన్మల పుణ్యబలం అనుకుంటారు. కొంతమంది ఎన్ని జన్మల సాధన చేసినా నేను వేరు దేవుడు వేరున్న భావన వాడకపోదు. అది వాడి గుర్తుడే. కానీ ద్వైత భావన భేద భావన వాడకపోదు. ఆ సబ్జెక్ట్ అర్థం కాకపోతే మన అంతం పెట్టి పోసేసిన ద్వైత భావన నశించు. అద్వైత వాసన రావడం చాలా కష్టం. అది బహుజన్మల సుకృతి ఉంటుంది కానీ రాదు. ఓ మీకు బలి నష్టం నష్టం చెప్పనప్పుడు మీరు ఇంటికి వెళ్తారు. ఏంటి ఇంత ఆలస్యం ఇచ్చారు అవి క్యాషన్ పెడతారు అనుకుంటున్నారు. మీకు ఏం ఇస్తుంది బలం వస్తుంది. ఆ బలం వల్ల మీకు ఏంటి నష్టం అంటే మైండ్ ఎప్పుడైతే బలం వచ్చిందో దుఃఖం వస్తుంది. దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఏదో కారణాలు బలం వచ్చేస్తాయనుకోండి. మంచి కూడా ఏడు వచ్చినట్టే బలం వెనకాల దుఃఖం వచ్చేస్తుంది. మీకు ఎంత సంపద ఉంటే ఏం లాభం మీకు దుఃఖం వచ్చేస్తుంటుంది. భయాన్ని ఉద్దుపించబెట్టుకున్నాయండి. మీ భయం ఇంతకాలం తప్పించడమే మనిషి కూడా నీడ ఎలా వస్తుందో ఆ భయపడే వాడు కూడా దుఃఖం కూడా వెంటాడుతుంది. అంటే భయం ఎప్పటివరకు వెంటాడుతుంది మనకి? మోక్షం పొందే వరకు వెంటాడుతుంది. మోక్షం పొందే వరకు వెంటాడుతుంది.